కేవలం పరమాత్ముని పట్ల శ్రద్ధ మరియు సమర్పణ సందేశాన్ని ఇచ్చే గీత అందరినీ పవిత్రం చేయడానికి ఆహ్వానిస్తున్నది. సృష్టిలో ఎక్కడ ఉన్నవారైనా, ధనవంతులైనా లేక బీదవారైనా, కులీనులైనా లేక ఆదివాసులైనా, పుణ్యాత్ములైనా లేక పాపులైనా, స్త్రీలైనా లేక పురుషులైనా, సదాచారులైనా లేక అత్యంత దురాచారులైనా, అందరికీ ఇందులో ప్రవేశం ఉంది. ప్రత్యేకించి గీత పాపులను ఉద్ధరించడానికి సుగమమైన మార్గాన్ని చూపిస్తుంది. పుణ్యాత్ములు సాధన చేస్తూనే ఉంటారు కదా. ఇప్పుడు మీ ముందుంచబడుతోంది ఆ గీత యొక్క అద్వితీయమైన వ్యాఖ్యానం. యథార్థ గీత యొక్క ఆడియో సీడీ ప్రసారణ. యథార్థ గీత శ్రీమద్ భగవద్గీత ద్వితీయ అధ్యాయం. ప్రథమ అధ్యాయం గీతకు ప్రవేశిక వంటిది. అందులో ప్రారంభ దశలో యాత్రికుడిలో కనిపించే కష్టాలు వర్ణించబడ్డాయి. యుద్ధం చేసేవారందరూ కౌరవులు, పాండవులే. కాని సంశయాలకి తావు అర్జునుడే. అనురాగమే అర్జునుడు. ఇష్టదేవునికి అనుగుణంగా రాగమే యాత్రికుణ్ణి క్షేత్రజ్ఞుల సంఘర్షణకై ప్రేరేపిస్తుంది. అనురాగం మొదటి మెట్టు. పూజ్యగురు మహారాజులు అనేవారు సద్గృహస్థు ఆశ్రమంలో ఉంటూ ఉండగా అతని హృదయంలో గ్లాని కలిగితే, ఆ కారణంగా అశ్రుపాతం జరిగితే, కంఠం గద్గదమైతే, అప్పుడు అక్కడ్నుంచే భజన ఆరంభమైందని అర్థం చేసుకోవాలి. అనురాగ దశలో ఇవన్నీ జరుగుతాయి. అందులో ధర్మం, నియమం, సత్సంగ భావము ఉంటాయి. అనురాగం యొక్క ప్రథమ చరణంలో కుటుంబం పట్ల మోహం అడ్డంకులను కలిగిస్తుంది. మొదట్లో అందరూ ఆ పరమసత్యాన్ని ప్రాప్తి చేసుకోవాలని కోరుకుంటారు. కాని కొంత ముందుకు వెళ్లిన తర్వాతే మధురమైన సంబంధాలను త్రెంచాలని తెలుసుకుని హతాశులైపోతారు. అతను మొదటి నుంచి దేనినైతే ధర్మం, కర్తవ్యం అని అనుకుంటూ ఉండేవాడు, అందులోనే సంతోషం పొందడం మొదలు పెడతాడు. తన మోహాన్ని సమర్థించుకోవడం కోసం అతను ప్రచారంలో ఉన్న అంధవిశ్వాసాలను ప్రమాణంగా ఉటంకిస్తాడు. అర్జునుడు కులధర్మమే సనాతనం అన్నట్లు. యుద్ధం వలన సనాతన ధర్మం నాశనమైపోతుంది, కులక్షయమవుతుంది, స్వైరాచారం వ్యాపిస్తుంది. ఇది అర్జునుడిచ్చిన జవాబు కాదు. సద్గురువు సాన్నిధ్యానికి రాకపూర్వం సాధకుడు తనదంటూ ఏర్పరచుకున్న ఒక చెడు సాంప్రదాయం మాత్రమే. ఈ చెడు పద్ధతులలో చిక్కుకొని మనుష్యులు వేరువేరు ధర్మాలను, అనేకమైన సాంప్రదాయాలను, చిన్న పెద్ద సమూహాలను ఏర్పరచుకుంటారు. కొందరు ముక్కు మూసుకుంటారు, కొందరు చెవులు బ్రద్దలు కొట్టుకుంటారు, కొందరిని ముట్టుకుంటే ధర్మం మైలపడిపోతే మరొక చోట అన్నం, నీళ్లు కారణంగా ధర్మం అణగారిపోతుంది. ఇందులో దోషం అంటరాని వారిదా లేక అంటుకున్న వారిదా? ఎవరిదీ కాదు, మనకు భ్రమలు కలిగించిన వారిది. ధర్మం పేరిట మనం దుష్టమైన ఆచారాలకు బలి అయిపోయాం. కాబట్టి నిజానికి దోషం మనది. బుద్ధ మహాత్ముడి సమయంలో కేశకంబళి అనే పేరిట ఒక సాంప్రదాయం ఉండేది. కొందరు తమ కేశాలను పెంచి కంబళిగా ఉపయోగించడాన్ని గొప్పగా భావించేవారు. కొంతమంది గోవ్రతం అంటే గోవులాగా కుక్కలాగా తినడం త్రాగటం పాటించేవారు. బ్రహ్మ విద్యకు వీటితో ఏ సంబంధమూ లేదు. సాంప్రదాయాలు, చెడు ఆచారాలు మొదట్లో కూడా ఉండేవి, ఈనాడు కూడా ఉన్నాయి. సరిగ్గా ఇదే విధంగా శ్రీకృష్ణుడి కాలంలో కూడా సాంప్రదాయాలు ఉండేవి, చెడు ఆచారాలు ఉండేవి. వాటిలో నుంచి ఒకటి రెండు చెడు ఆచారాలకు అర్జునుడు బలైపోయాడు. అతను నాలుగు తర్కాల్ని ముందుంచాడు. ఒకటి, ఇటువంటి యుద్ధం వలన సనాతన ధర్మం నాశనమైపోతుంది. రెండు, వర్ణసంకరం మొదలవుతుంది. మూడు, పిండోదక క్రియలకు లోపం ఏర్పడుతుంది. నాలుగు, మనం కులక్షయమనే మహాపాపానికి ఒడిగడుతున్నాం. ఇది విని యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఇలా అంటాడు. సంజయ ఉవాచ.
తంతథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులే క్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదన.
కరుణచే పరివ్యాప్తుడై అశ్రుపూరిత వ్యాకుల నేత్రాలు గల ఆ అర్జునినితో మధుసూదనుడు మదమును వినాశనం చేయు భగవంతుడు ఈ ప్రకారంగా అన్నాడు. శ్రీ భగవానువాచ.
కుతస్త్వాకష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున.
అర్జున, ఈ విషమ స్థలంలో నీకు ఈ అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చి పడింది? విషమస్థలం అంటే దేనికైతే సమానంగా సృష్టిలో ఇంకొక స్థలం లేదో, దేని లక్ష్యమైతే పారలౌకికము, ఆ నిర్వివాద స్థలంలో నీకు అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిపడింది? అజ్ఞానమే ఎందుకు? అర్జునుడు సనాతన ధర్మాన్ని రక్షించడానికి నడుం బిగించాడు. సనాతన ధర్మాన్ని రక్షించడానికై ప్రాణాన్ని పణంగా పెట్టడానికి సిద్ధపడడం అజ్ఞానమా? శ్రీకృష్ణుడంటాడు, అవును, ఇది అజ్ఞానమే. గౌరవయుక్తులైన పురుషులు ఇలా ఆచరించలేదు. ఇది స్వర్గాన్ని ఇప్పించేది కాదు, ఇది కీర్తిని సంపాదించి పెట్టేదీ కాదు. సన్మార్గంపై దృఢంగా ఆరూఢులై ఉండేవారిని ఆర్యులంటారు. కుటుంబం కోసం మరణించటం అజ్ఞానం కాకపోతే మహాపురుషులు తప్పకుండా దానిని ఆచరించి ఉండేవారే. నిజానికి కులధర్మమే సత్యమైనదైతే అదే స్వర్గానికి, లోక కళ్యాణానికి సాధనం అయ్యుండేది. ఇది కనీసం కీర్తిదాయకం కూడా కాదు. భక్తురాలు మీరా భజన చేయడం మొదలుపెట్టినప్పుడు లోగు కహే మీరా భై బావరి సాస కహే కులనాశీరే, లోకం మీరాను పిచ్చిదంది, అత్తగారు కులనాశనీ అంది. ఏ కుటుంబం, కులం, కుల మర్యాదల కోసమైతే మీరా యొక్క అత్తగారు పాటుపడిందో అలాంటి మీరా అత్తగారిని ఎవరూ గుర్తించరు. కాని మీరాను ప్రపంచంలో అందరూ గుర్తిస్తారు. సరిగ్గా ఇదే ప్రకారంగా కుటుంబం కోసం కష్టపడేవారి కీర్తి ఎంతకాలం ఉంటుంది? దేనిలోనైతే కీర్తి లేదో శ్రేష్ఠ పురుషులు మరిచిపోయి కూడా దేనినైతే ఆచరించలేదో అది నిజంగా అజ్ఞానమే. అందుచేత
క్లైవ్యం మాస్మగమ పార్థ నైతత్వైయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠత్ పరంతప.
అర్జున నపుంసకతను పొందకుము. అర్జునుడు నపుంసకుడా? మనం పురుషులమా? పౌరుషహీనుడే నపుంసకుడు. అందరూ తమకు తెలిసినంతవరకు పురుషార్థమే చేస్తారు. ఒక రైతు రాత్రింబగళ్ళు చెమట రక్తం ఓడ్చి పొలంలో పురుషార్థమే చేస్తాడు. కొందరు వ్యాపారాన్ని పురుషార్థమనుకుంటే ఇంకొందరు తమ పదవుల్ని దురుపయోగం చెయ్యడమే పురుషార్థమనుకుంటారు. జీవన పర్యంతం పురుషార్థం చేసిన పిదప కూడా ఉత్తి చేతులతోనే వెళ్ళిపోవలసి వస్తుంది. కాబట్టి ఇది పురుషార్థం కాదని స్పష్టమైపోతుంది. ఆత్మదర్శనమే శుద్ధ పురుషార్థం. గార్కి యాజ్ఞవల్క్యుడితో ఇలా అంటుంది, నపుంసక పుమాన్ జ్ఞేయో యోనవేత్తి హృదిస్థితం పురుషం స్వప్రకాశం తస్మానందాత్మానమవ్యయం. ఎవరైతే హృదయస్థమైన ఆత్మను గుర్తించలేరు వారు పురుషులై కూడా నపుంసకులే. ఆ ఆత్మయే పురుషస్వరూపం, స్వయం ప్రకాశం, ఉత్తమ ఆనందయుక్తం మరియు అవ్యక్తం. దానిని పొందు ప్రయత్నమే పౌరుషం. అర్జున, నీవు నపుంసకత్వాన్ని పొందకుము. ఇది నీకు యోగ్యమైనది కాదు. హే పరంతప, హృదయం యొక్క ఈ క్షుద్ర దుర్బలత్వాన్ని త్యజించి యుద్ధానికై సంసిద్ధుడవుకము. ఆసక్తిని త్యజించు. ఇది హృదయం యొక్క దౌర్బల్యం మాత్రమే. దీని తరువాత అర్జునుడు మూడవ ప్రశ్నను ముందుంచాడు. అర్జున ఉవాచ,
కథం భీష్మమహం సంఖే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన.
అహంకారాన్ని నశింపచేయు మధుసూదన, నేను రణభూమిలో పితామహుడైన భీష్ముడు మరియు ఆచార్యుడు ద్రోణుడు, వీరిపై ఏ ప్రకారంగా బాణాలను ప్రయోగించగలను? ఎందుకంటే హే హరిసూదన, వారిద్దరూ పూజనీయులే కదా. ద్వైతమే ద్రోణుడు. ప్రభువు వేరు, మనం వేరు. ద్వైతంలోని ఈ భ్రాంతియే ప్రాప్తికి మూలం. ప్రారంభికనిచ్చే ద్రోణాచార్యుని గురుత్వం. భ్రమయే భీష్ముడు. భ్రమ ఉన్నంత వరకు పిల్లలు, కుటుంబం, బంధువులు అందరూ మనవారేననిపిస్తుంది. మనది అనిపించడానికి భ్రమయే కారణం. ఆత్మ వీరినే పూజ్యులనుకుని ఇతను తండ్రి, అతను తాత, అల్లతను కులగురువు అని భావించి వారితో కలిసి ఉండటం జరుగుతుంది. సాధన ముగిసే కాలంలో గురు నచ్చేలా పురుష్ అకేలా. గురువు లేడు, శిష్యుడూ లేడు, పురుషుడు ఒంటరివాడు అనిపిస్తుంది. న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్య చిదానంద రూప శివోహం శివోహం. ఎప్పుడైతే చిత్తం ఆ పరమానందంలో లయమైపోతుందో అప్పుడు గురువు జ్ఞానదాతగాను శిష్యుడు గ్రహీతగాను ఉండరు. ఇదే పరమస్థితి. గురువు యొక్క గురుత్వాన్ని ప్రాప్తం చేసుకున్న పెదప గురుత్వంలో లీనమవడం జరిగిపోతుంది. అర్జున, నీవు నాలో నివసిస్తావు అని శ్రీకృష్ణుడన్నాడు. శ్రీకృష్ణుడెలాంటివాడో అర్జునుడు అలాంటివాడే. సరిగ్గా అలాగే ప్రాప్తిని పొందిన తర్వాత సాధకుడూ మహాపురుషుడైపోతాడు. అటువంటి అవస్థలో గురువు కూడా లయమైపోతాడు. గురుత్వం హృదయంలో ప్రవహిస్తుంది. అర్జునుడు గురు పదవిని రక్షగా మార్చుకుని ఈ సంఘర్షణలో ప్రవృత్తమవడం నుంచి తప్పించుకోవాలనుకుంటున్నాడు. అతనంటాడు,
గురునహత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్షమపీహ లోకే హత్వార్థకామాస్తు గురునిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్.
ఈ మహానుభావులైన గురుజనులను చంపడం కన్నా ఈ లోకంలో భిక్షమెత్తుకుని తినడమే శ్రేయస్కరమని నేను అనుకుంటున్నాను. ఇక్కడ భిక్షం అంటే ఉదర పోషణకై ముష్టి అడుక్కోవడం కాదు, కాని సత్పురుషుల వద్ద చిన్న చిన్న సేవలు చేయడం ద్వారా వారి నుండి కళ్యాణాన్ని యాచించడమే భైక్ష్యం. అన్నం బ్రహ్మేతి వ్యజానాత్, ఏకమాత్రుడైన పరమాత్ముడే అన్నం. దాన్ని ప్రాప్తింపచేసుకుని ఆత్మ నిత్య తృప్తి పొందుతుంది. ఇంకా అతృప్తి అనేదే ఉండదు. మనం మహాపురుషుల సేవ చేసి యాచన ద్వారా మెల్లమెల్లగా బ్రహ్మ పీయూషాన్ని పొందవచ్చు. కాని కౌటుంబిక స్నేహ సంబంధాలు తెగిపోకుండా మెల్లమెల్లగా ముక్తి లభించాలని అర్జునుడు కోరుకుంటాడు. ప్రపంచంలో చాలామంది ఇలాగే చేస్తారు. కాని పయనించే పథికులకు, అనగా ఎవరి సంస్కారమైతే సమర్థవంతంగా ఉందో అటువంటి వారికి ఈ భిక్షాన్నం సరైన విధానం కాదు. స్వయంగా చేయకుండా యాచించడమే భిక్షాన్నం. గౌతమ బుద్ధుడు కూడా మజ్జిమనికాయ ధమ్మదాయాద సుత్తలో ఈ భిక్షాన్నాన్ని అమిష దాయాదమంటూ, అంటే మాంసం వంటిదంటూ హేయంగా భావించాడు. కాని నిజానికి శరీరయాపనకై వారందరూ భిక్షువులైన వారే, బిచ్చమెత్తినవారే. ఈ గురుజనులను చంపితే ఏం దొరుకుతుంది? ఈ లోకంలో రుధిరంతో తడిసిన ధనము కామభోగాలే అనుభవించడానికి దొరుకుతాయి. భజన వలన భౌతిక సుఖాలలో అభివృద్ధి కలుగుతుందని అర్జునుడు భావించి ఉంటాడు. ఇంత సంఘర్షణ అనుభవించిన పిదప కూడా శరీర పోషణ కోసం ధన కామభోగాలే కదా దొరికేవి. అతను మళ్లీ ఇలా తర్కం చేస్తాడు,
న చైతద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యదివానో జయేయో యానేవ హత్వా న జిజీవిషామ తేవ స్థితః ప్రముఖే ధార్తరాష్ట్రాః.
ఈ సుఖాలు కూడా దొరుకుతాయన్నది నిశ్చయంగా చెప్పలేం. మనకు ఏది శ్రేయస్కరమన్నది కూడా మనకు తెలియదు. ఎందుకంటే నేనింతవరకు చెప్పినదంతా అజ్ఞానమేనని నిరూపించబడింది. మేము గెలుస్తాము లేక వారే గెలుస్తారో అన్నది చెప్పలేము. ఎవరిని చంపి మేము జీవించదలచలేదు, ఆ ధృతరాష్ట్రుని పుత్రులే మా ఎదురుగా నిలబడి ఉన్నారు. అజ్ఞానరూపుడైన ధృతరాష్ట్రునిచే ఉత్పన్నమైన మోహాతుడు నశించిపోతే అప్పుడు మేం జీవించి మాత్రం ఏం చేస్తాం? అర్జునుడు మరల ఆలోచించి ఇలా అన్నాడు, నేనన్నదంతా బహుశా అజ్ఞానమేమో. అందుచేత అతను ఇలా ప్రార్థించాడు,
कार्पण्यदोषोपहतस्वभावः पृच्छामि त्वां धर्मसम्मूढचेता यच्छ्रेयस्यान्निश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम्।
భయమనే దోషంచే నష్టమైన స్వభావం గల నేను, ధర్మమనే విషయంలో ఎల్లప్పుడూ మోహితమైన చిత్తం గల నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఏదైతే నిశ్చితంగా పరమ కళ్యాణకారకమో ఆ సాధనను నాకు తెలియచెప్పండి. నేను మీ శిష్యుణ్ణి, మీ శరణు పొందుతున్న నన్ను శాసించండి, ఆజ్ఞాపించండి. కేవలం శిక్షాదీక్ష ఇవ్వడమే కాదు, ఎక్కడైనా తడబడితే అక్కడ నన్ను సంభాళించండి, బలాన్నివ్వండి, భారం వహించండి, మరియు భారం వహించి నాకు తోడుగా నడవండి. ఎక్కడైనా క్రింద పడిపోతే అప్పుడు మళ్లీ ఎవరెత్తుతారు? ఇటువంటి సమర్పణ భావం అర్జునుడిది. ఇక్కడ అర్జునుడు పరిపూర్ణంగా తన్ను తాను సమర్పణ చేసుకున్నాడు. ఇప్పటి వరకు అతను శ్రీకృష్ణుణ్ణి తన స్థాయివాడనే అనుకుంటూ వచ్చాడు. అనేక విద్యల్లో తను కొంచెం ఎక్కువ అనే భావించుకున్నాడు. ఇక్కడ అతను తన కళ్యాణ్ణి శ్రీకృష్ణుడి చేతుల్లో నిజంగానే పెట్టేశాడు. సద్గురువు సాధన పూర్తి అయ్యే వరకు సాధకుని హృదయంలో ఉంటూ సాధకునితో కూడి నడుస్తాడు. అతను తోడు ఉండకపోతే అప్పుడు సాధకుడు అడుగు ముందుకు వెయ్యలేడు. ఒక యువతి కుటుంబం వారు ఏ ప్రకారంగా వివాహం అయ్యే వరకు ఆమెకు నీతులు నేర్పిస్తూ సంభాళించుకుంటారో సరిగ్గా అదే ప్రకారంగా సద్గురువు తన శిష్యుడి అంతరాత్మకు రథికుడై అతణ్ణి ప్రకృతి లోయలలో నుంచి వెలికి తీసుకుని వచ్చి దాటేయిస్తాడు. అర్జునుడు ఇలా నివేదించుకుంటాడు, భగవంతుడా, మరొక మాటుంది.
నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణాం అవాప్య భూమావసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం.
భూమిపై నిష్కంటకమైన ధనధాన్య సంపన్నమైన రాజ్యాన్ని, దేవతలకు రాజైన ఇంద్రుని పదవిని పొందినా కూడా నా ఇంద్రియాలని ఎండగొడుతున్న ఈ శోకాన్ని దూరం చెయ్యగల ఆ మార్గం నాకు కనిపించటం లేదు. శోకం ఎలాగే ఉండేటట్లయితే ఇవన్నీ తీసుకుని నేనేం చేసుకోవాలి? ఈ శోకమే లభించినట్లయితే నన్ను క్షమించండి. ఇంతకు మించి ఎక్కువ ఏం చెప్పాలి అని అర్జునుడు అనుకున్నాడు. సంజయ ఉవాచ.
ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశ పరంతప నయోత్స్యైతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః.
సంజయుడన్నాడు, హే రాజా, మోహనిసాజయుడైన అర్జునుడు హృదయం యొక్క సర్వజ్ఞుడైన శ్రీకృష్ణునితో, గోవింద, నేను యుద్ధం చెయ్యను అని ఊరుకుండిపోయాడు. ఇప్పటి వరకు అర్జునుడి దృష్టి పౌరాణికమైనది. ఇందులో పరాపర కర్మకాండలతో బాటుగా భోగాల ఉపలబ్ధికై కూడా విధానం చెప్పబడి ఉంది. అందులో స్వర్గమే అన్నింటికన్నా మిన్నా అని చెప్పబడింది. ఈ అభిప్రాయం కూడా తప్పంటూ శ్రీకృష్ణుడు దీన్ని వివరించాడు.
తమువాచ ఋషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః.
దీని తర్వాత, హే భరతవంశానికి చెందిన ధృతరాష్ట్ర, అంతర్యామి అయిన యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు రెండు సేనల మధ్యలో నిలబడి శోకయుక్తుడైన ఆ అర్జునుడితో నవ్వుతూ ఇలా అన్నాడు. శ్రీ భగవాను వాచ
అశోచానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాశ్చ భాషసే గతాసూనగతాసూశ్చ నానుశోచంతి పండితా.
అర్జున, నీవు శోకించడానికి యోగ్యం కాని దానికై శోకిస్తున్నావు, మరియు పండితుని వలె మాట్లాడుతున్నావు. కాని బుద్ధితో సంపన్నులైన పండిత జనులు ప్రాణం పోయిన వారి కోసం గాని ప్రాణం పోని వారి గురించి గాని శోకించరు, ఎందుకంటే వారు కూడా మరణిస్తారు. నీవు పండితుల్లాగా మాట్లాడుతున్నావు, కాని వాస్తవానికి నీవు జ్ఞాతవు కావు, ఎందుకంటే
నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపా నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం.
నేను సద్గురువును, ఏ కాలంలో నేను లేనని కాదు. లేక నువ్వు అనురాగవంతుడవైన పాత్రానివి, లేక జనాధిపాహ రాజులు అంటే రాజసవృత్తిలో ఉండే అహంకారం లేనివారని కాదు. అలాగని ముందు ముందు మనం అందరం ఉండమని కాదు. సద్గురువు ఎల్లప్పుడూ ఉంటాడు, అనురాగవంతుడు ఎల్లప్పుడూ ఉంటాడు. ఇక్కడ యోగేశ్వరుడు యోగం యొక్క అనాదిత్వాన్ని వివరిస్తూ భవిష్యత్తులో కూడా దాని ఉనికిని సమర్థించాడు. మరణించిన వారిని గురించి శోకించకూడదనడానికి కారణం చూపిస్తూ అతనంటాడు,
దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముయ్యతి.
ఎలాగైతే జీవాత్మకు ఈ దేహంలో కౌమార యవ్వన వృద్ధావస్థలు వస్తాయో, అలాగే ఇతర శరీర ప్రాప్తి కూడా కలుగుతుంది. కాబట్టి ధీర పురుషులు మోహితులు కారు. ఒకప్పుడు మీరు బాలకులుగా ఉండినారు, మెల్లమెల్లగా యువకులైనారు. అప్పుడు మీరు చనిపోలేదు కదా. ఆ తరువాత వృద్ధులయ్యారు. పురుషుడు ఒకడే, అదే ప్రకారంగా లేశమాత్రం కూడా క్రొత్తదేహం ప్రాప్తించటంలో కూడా ఏ తేడా ఉండదు. కళేబరం యొక్క ఈ పరివర్తన, ఈ పరివర్తనల కన్నా అతీతమైన వస్తువు దొరికేంత వరకు జరుగుతూనే ఉంటుంది.
మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమాపాయినో నిత్యా తాం స్థితిక్షస్వ భారత.
హే కుంతీపుత్ర, సుఖ దుఃఖాలు చలి వేడిని కలిగించే ఇంద్రియాలతో విషయాలతో సంయోగం అనిత్యం, క్షణభంగురం. అందుచేత భరత వంశీయుడవైన అర్జున, నువ్వు వీటిని త్యజించుము. అర్జునుడు ఇంద్రియాల విషయాల సంయోగజన్యమైన సుఖాన్ని స్మరించి వికలుడైనాడు. కులధర్మం, కులగురువుల పూజ మొదలగునవి ఇంద్రియాల మమకారం క్రిందకే వస్తాయి. ఇవి క్షణికం, అబద్ధం మరియు నాశనమైపోయేవి. విషయాలతో సంయోగం నిత్యము లభించదు. ఎల్లప్పటికీ ఇంద్రియాలలో ఆ సామర్థ్యమూ ఉండదు. అందుచేత అర్జున, నువ్వు వీటిని విడిచిపెట్టుము, సహించుము. ఎందుకని? ఈ యుద్ధం హిమాలయాల్లో జరుగుతోందని అర్జునుడు చలిని సహించాలా? లేక ఇది ఎడారులలో జరుగుతోందని అర్జునుడు వేడిని సహించాలా? ఇతరులు చెప్పేది చూస్తే కురుక్షేత్రం సమశీతోష్ణ స్థితిగల స్థలం. మొత్తమంతా కలిసి 18 రోజులే కదా యుద్ధం జరిగింది. అంతలోనే వేసవి చలికాలాలు వచ్చి వెళ్ళిపోయాయా? వాస్తవానికి చలి, వేడి, దుఃఖం, సుఖం, మానం, అవమానం ఇవన్నీ సహించడం ఒక యోగి మనఃస్థితిపై ఆధారపడి ఉంటుంది. ఇది హృదయ దేశంలోని యుద్ధ చిత్రణ. ఆ బయటి యుద్ధాలను గురించి గీత చెప్పలేదు. ఇది క్షేత్ర క్షేత్రజ్ఞుల సంఘర్షణ. ఇందులో ఆసురీ సంపదల్ని నశింపచేసి ఆ పరమాత్మునిలో స్థితిని కలిగించిన తరువాత దైవీ సంపదలు కూడా శాంతమైపోతాయి. ఎప్పుడైతే వికారాలే లేవో అప్పుడు సజాతీయ ప్రవృత్తులు వేటిపై దాడి చెయ్యాలి. అందుచేత పూర్ణత్వం లభించగానే అవి కూడా శాంతమైపోతాయి. గీత అంతర్దేశంలోని యుద్ధాన్ని చిత్రిస్తుంది. ఈ త్యాగం వలన ఏం దొరుకుతుంది? దీని వలన లాభం ఏమిటి? దీన్ని గురించి శ్రీకృష్ణుడు అంటాడు.
యం హి న వ్యథయంతే పురుషం పురుషర్షవ సమదుఃఖసుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే.
ఎందుకంటే హే పురుష శ్రేష్ఠుడా, దుఃఖ సుఖాన్ని ఎవరైతే సమానంగా అర్థం చేసుకోగలడో ఆ ధీర పురుషుణ్ణి ఇంద్రియాల విషయాల సంయోగాలు వ్యథల పాలు చెయ్యలేవు. అతడు మృత్యువు కంటే అతీతమైన అమృతతత్వాన్ని పొందడానికి యోగ్యుడవుతాడు. యుద్ధ పరిణామంగా స్వర్గం దొరుకుతుందని లేక పృథ్వి దొరుకుతుందని అర్జునుడు అనుకున్నాడు. స్వర్గం లేక పృథ్వీ దొరకవు, కాని అమృతం దొరుకుతుందని శ్రీకృష్ణుడు చెప్పాడు. అమృతం అంటే ఏమిటి?
నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః.
అర్జున, అసత్య వస్తువుకు అస్తిత్వం లేదు, అది లేనే లేదు, దాన్ని ఉంచుకొనుట కష్టతరం. సత్యానికి మూడు కాలాల్లోనూ అభావం లేదు, దాన్ని నశింపచేయడమూ కష్టతరం. అర్జునుడు అడిగాడు, మీరు భగవంతుడైనందువలన ఇలా అంటున్నారా? శ్రీకృష్ణుడు తత్వదర్శకులు దర్శించిన సత్యాన్నే వక్కాణించాడు. శ్రీకృష్ణుడు కూడా ఒక తత్వదర్శి, మహాపురుషుడు. ఎవరైతే పరమతత్వమైన పరమాత్ముడి ప్రత్యక్ష దర్శనం చేసుకుని అతనిలో లీనమైపోతారో అతణ్ణి తత్వదర్శకుడు అనంటారు. సత్యం అసత్యం అంటే ఏమిటి? దీనిని గురించి ఇలా అంటాడు.
అవినాశితు తద్విద్ధి యేన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి.
ఈ సంపూర్ణ జగత్తులో వ్యాపించి ఉన్నదే నాశరహితత్వం. ఈ అవ్యయస్య అవినాశిని వినాశనం చేయగల సామర్థ్యం ఎవరికీ లేదు. కాని ఈ అవినాశికి అమృతానికి గల పేరేమిటి? అదెవరు?
అంతవంత ఇమే దేహా నిత్యస్యోక్తా శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాద్ యుధ్యస్వ భారత.
అవినాశి, అప్రమేయం, నిత్యస్వరూపమైన ఆత్మ యొక్క ఈ శరీరాలన్నీ నశించిపోయేవి. కాబట్టి భరతవంశీయుడైన అర్జున, నువ్వు యుద్ధం చెయ్యి, ఆత్మయే అమృతం, ఆత్మయే అవినాశి, మూడు కాలాల్లోనూ నాశనం లేని ఆత్మయే సత్యం, శరీరం నశించునది, ఇదే అసత్తు, దీనికి మూడు కాలాల్లోనూ అస్తిత్వం లేదు. శరీరం నశించునది కాబట్టి నువ్వు యుద్ధం చెయ్యి. ఈ ఆదేశంతో అర్జునుడు కేవలం కౌరవులనే చంపాలన్నది స్పష్టం కాదు. పాండవ పక్షంలో కూడా శరీరాలే నిలబడ్డాయి. పాండవుల శరీరాలు నాశనము కానివా? శరీరం నశించునదైతే అప్పుడు శ్రీకృష్ణుడు ఎవరిని రక్షిస్తూ నిలబడ్డాడు? అర్జునుడు శరీరధార్య. ఏ శరీరమైతే అసత్యము, దేనికైతే అస్తిత్వం లేదు, దేన్నైతే ఆపలేము, శ్రీకృష్ణుడు అలాంటి శరీరాన్ని రక్షించడానికి నిలబడ్డాడా? అదే నిజమైతే అతను కూడా అవివేకియే, మూఢుడే. ఎందుకంటే ఆ తరువాత శ్రీకృష్ణుడు స్వయంగా ఇలా అంటాడు, కేవలం శరీరం కోసమే శ్రమించువారు అవివేకులు మరియు మూఢబుద్ధి గలవారు. ఆ పాపాత్ముడైన పురుషుడు వ్యర్థంగా జీవిస్తాడు. అయితే చివరకు అర్జునుడు ఎవరు? వాస్తవానికి అనురాగమే అర్జునుడు. అనురాగవంతుడి కోసం ఇష్టదైవం ఎల్లప్పుడూ రథిగా తోడుగా ఉంటాడు, ఒక సఖునిలాగా మార్గం చూపిస్తాడు. మీరు శరీరం కాదు, శరీరం ఒక ఆవరణ మాత్రమే, ఉండేటందుకు ఒక ఇల్లు లాంటిది మాత్రమే, అందులో ఉండేది అనురాగపూరితమైన ఆత్మయే. భౌతిక యుద్ధంలోలాగా నరికితే శరీరాలు అంతం కావు, ఆత్మ ఈ శరీరాన్ని వదిలిపెట్టిపోతుంది, అప్పుడు అది ఇంకో శరీరాన్ని ధరిస్తుంది. ఎలాగైతే బాల్యకాలం తరువాత యువావస్థ లేక వృద్ధావస్థ వస్తాయో, అలాగే దేహాంతరాలు ప్రాప్తిస్తాయని ఈ సందర్భంలో శ్రీకృష్ణుడు చెప్పాడు. శరీరాన్ని నరికేస్తే ఈ జీవాత్మ క్రొత్త వస్త్రాలను అంటే కొత్త శరీరాలను ధరిస్తుంది. శరీరం సంస్కారాలపై ఆశ్రితమైనది మరియు సంస్కారాలు మనస్సుపై ఆధారపడి ఉంటాయి. మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయో. మనస్సును నిరోధించడం, అచంచలంగా స్థిరంగా ఉంచడం, అంతిమ సంస్కారం విలయమవ్వడం, ఇవన్నీ ఒకే క్రియ. సంస్కారాల సంబంధం తెగిపోవడమే శరీరాలు అంతమవడం. దీనికై మీరు ఆరాధన చెయ్యవలసి ఉంటుంది. శ్రీకృష్ణుడు దీనికే కర్మ లేక నిష్కామ కర్మయోగమని పేరు పెట్టాడు. శ్రీకృష్ణుడు చాలా చోట్ల అర్జునుణ్ణి యుద్ధం చెయ్యమని ప్రేరేపించాడు, కాని ఒక్క శ్లోకం కూడా బాహ్య యుద్ధాన్ని లేదా చంపడాన్ని నరకడాన్ని సమర్థించదు. ఈ యుద్ధం సజాతీయ విజాతీయ ప్రవృత్తులకి హృదయంలో జరిగేది.
య ఏనం వేత్తి హంతారం, యశ్చైనం మన్యతే హతం, ఉభౌ తౌ న విజానీతో, నాయం హంతి న హన్యతే.
ఎవరైతే ఆత్మ చనిపోతుందని అనుకుంటారు, ఎవరు ఈ ఆత్మని నేను చంపానని అనుకుంటారు, వారిద్దరూ కూడా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేదు. ఎందుకంటే ఈ ఆత్మ చావదు, చంపబడదు. మళ్ళీ దీన్ని గురించి ఇలా వివరిస్తాడు.
न जायते म्रियते वा कदाचिन् नायं भूत्वा भविता वा न भूय अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे।
ఈ ఆత్మ ఏ కాలంలోనూ కూడా జన్మించదు మరియు మరణించదు, ఎందుకంటే ఇది వస్త్రాలను మాత్రమే మారుస్తూ ఉంటుంది. ఇది ఆత్మ కాకుండా ఇంకేమీ కాలేదు, ఎందుకంటే ఇది అజన్మం, నిత్యం, శాశ్వతం మరియు పురాతనం. శరీరం నాశనమైనప్పుడు కూడా ఇది నాశనం కాదు. ఆత్మయే సత్యం, ఆత్మయే పురాతనం, ఆత్మయే శాశ్వతం మరియు ఆత్మయే సనాతనం. మీరెవరు? సనాతన ధర్మం యొక్క అనుయాయులు. సనాతనం ఎవరు? ఆత్మ. మీరు ఆత్మ యొక్క అనుయాయులు. ఆత్మ, పరమాత్మ మరియు బ్రహ్మ, ఇవి ఒకదానికొకటి పర్యాయ పదాలు. మీరెవరు? శాశ్వత ధర్మం యొక్క ఉపాసకులు. శాశ్వతం ఎవరు? ఆత్మ. అంటే మనమందరం ఆత్మ యొక్క ఉపాసకులం. మీరే గనక ఆత్మ పథాన్ని తెలుసుకోకపోతే మీ వద్ద శాశ్వతం, సనాతనం అనే పేరుగల ఏ వస్తువు లేదు. దానికోసం మీరు యత్నిస్తే మీరు అభ్యర్థులు మాత్రమే, కాని సనాతన ధర్మానుయాజులు కాలేరు. సనాతన ధర్మం పేరు మీద ఏదో ఒక చెడు ఆచారానికి మీరు బలైపోయారన్నమాట. దేశ విదేశాలలోని మానవ మాత్రులందరి ఆత్మ ఒక్కలాగే ఉంటుంది. కాబట్టి ప్రపంచంలో ఎక్కడైనా ఏదైనా ఆత్మస్థితిని ప్రసాదించే క్రియ ఎవరికైనా తెలిసినా, ఆ మార్గంలో నడవడానికి ప్రయత్నశీలుడైతే అతను తప్పకుండా సనాతన ధర్మపరుడే. అతను క్రిస్టియను, మహమ్మదీయుడు, యవనుడు, మరెవరైనా కావచ్చుగాక.
వేదావినాశినం నిత్యం యేనమజమవ్యయం కథం సపురుషః పార్థ కం ఘాతయతి హంతికం.
పార్థివ శరీరాన్ని రథంగా మార్చి బ్రహ్మరూపమైన లక్ష్యంపై గురిపెట్టిన పృథాపుత్రుడవైన అర్జున, ఎవడైతే ఈ ఆత్మను నాశనరహితమని, నిత్యమని, అజన్మయని, అవ్యక్తమని తెలుసుకుంటాడు, అతడు ఎవరినైనా ఎందుకు చంపిస్తాడు? ఎవరినైనా ఎందుకు చంపుతాడు? అవినాశానికి వినాశనం అసంభవం. అజన్మ జన్మనెత్తదు. అందుచేత శరీరం కోసం శోకించకూడదు. దీనిని ఒక ఉదాహరణ ఇస్తూ స్పష్టం చేస్తాడు.
వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణా న్యన్యాని సంయాతి నవాని దేహి.
ఎలాగైతే మనుష్యుడు జీర్ణాని వాసాంసి, జీర్ణమైన చిరిగిపోయిన వస్త్రాలను త్యజించి క్రొత్త వస్త్రాలను ధరిస్తాడు, సరిగ్గా అదేవిధంగా జీవాత్మ పాత శరీరాన్ని త్యజించి మరొక క్రొత్త శరీరాన్ని ధరిస్తుంది. జీర్ణమైనప్పుడే క్రొత్త శరీరాన్ని ధరించేటప్పుడు శిశువులు ఎందుకు మరణిస్తారు? ఆ వస్త్రం ఇంకా వికసించాలి కదా. వాస్తవానికి ఈ శరీరం సంస్కారాలపై ఆధారపడి ఉంది. ఎప్పుడైతే సంస్కారం జీర్ణమైపోతుందో అప్పుడు శరీరం వదిలి వెళ్ళిపోతుంది. సంస్కారం రెండే రోజుల కొరకైతే రెండవ రోజే శరీరం జీర్ణమైపోతుంది. దీని తరువాత మనుష్యుడు ఒక్క శ్వాసకాలం కూడా అధికంగా జీవించలేడు. సంస్కారమే శరీరం. ఆత్మ సంస్కారాలకు అనుగుణంగా క్రొత్త శరీరాలను ధరిస్తుంది. అతక్కలు క్రతుమయః పురుషః యథా ఇహైవ తథైవ ప్రేత్య భవతి కృతం లోకం పురుషోభిజాయతే. అంటే ఈ పురుషుడు నిశ్చయంగా సంకల్పమయుడు. ఈ లోకంలో పురుషుడు ఎలాంటి నిశ్చయ బుద్ధి కలవాడే ఉంటాడు, తదనుగుణంగానే మరణించిన పెదప రూపు పొందుతాడు. తన సంకల్పాలతో రూపొందించుకున్న శరీరాలలో పురుషుడు ఉత్పన్నమవుతాడు. ఈ ప్రకారంగా మృత్యువు అంటే శరీరం మార్పిడి మాత్రమే. ఆత్మ మరణించదు. మళ్లీ ఆత్మ యొక్క అజరత్వ అమరత్వాలను గట్టిగా సమర్థిస్తాడు.
నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః.
అర్జున, ఈ ఆత్మను ఆయుధాలు ఛేదించలేవు. అగ్ని దీనిని కాల్చలేదు. నీళ్లు దీనిని తడపలేవు. వాయువు మూలంగా ఇది ఎండిపోదు.
అచ్ఛేద్యోయమదాయోయం అక్లేద్యో శోష్యైవ చ నిత్య సర్వగత స్థాణు అచలోయం సనాతనః.
ఈ ఆత్మ అచ్ఛేద్యం, దీనిని చీల్చుటకు శక్యం కాదు. ఇది అదాహ్యం, దహించరానిది. ఇది అక్లేద్యం, తడపశక్యం కానిది. ఆకాశం దీనిని తనలో సమాహితం చేసుకోలేదు. ఈ ఆత్మ నిస్సందేహంగా అశోష్యం, సర్వవ్యాపకం, అచలం, స్థిరం, సనాతనం. అర్జునుడు కులధర్మం సనాతనమైనదన్నాడు. ఇలాంటి యుద్ధం సనాతన ధర్మాన్ని నష్టం చేస్తుంది అన్నాడు. కాని శ్రీకృష్ణుడు దీనిని అజ్ఞానమని, ఆత్మయే సనాతనమని అన్నాడు. మీరెవరు? సనాతన ధర్మం యొక్క అనుయాయులు. సనాతనం ఎవరు? ఆత్మ. మీరు ఆత్మ పర్యంతం దూరాన్ని ప్రయాణించగలిగే విధి విశేషాన్ని అవగతం చేసుకోలేకపోతే మీకు సనాతన ధర్మాన్ని గురించి తెలియదు. దీని చెడు పరిణామాన్ని, సంప్రదాయకత్వంలో చిక్కుకున్న ధర్మ భీరువులు అనుభవించవలసి వస్తుంది. మధ్యయుగంలో భారతదేశంలోకి బయట నుంచి వచ్చిన ముస్లింల సంఖ్య 12,000 నుంచి పెరిగి లక్షల్లోకి రావచ్చు. ఎక్కువలో ఎక్కువగా రమారమి 1 కోటి కావచ్చు. ఇంకెంతో అవ్వచ్చు. వారు 28 కోట్లు కూడా దాటిపోతున్నారు. అందరూ హిందువులే, మీ సొంత అన్నదమ్ములే. కాని ముట్టుకోవడం వలన, తినడం వలన నాశనమైపోయారు. వారు నాశనం కాలేదు, కాని వారి సనాతనమైన అపరివర్తనశీలమైన ధర్మం భ్రష్టమైపోయింది. పదార్థక్షేత్రంలో పుట్టే ఏ వస్తువు కూడా ఈ సనాతనాన్ని స్పృశించలేనప్పుడు ముట్టుకోవడం వలన గాని, తిండి తినడం వలన గాని సనాతన ధర్మం ఎలా భ్రష్టమవుతుంది? అది ధర్మం కాదు, ఒక చెడు ఆచారం, పరిస్థితి మాత్రమే. దీనివలన భారతదేశంలో సాంప్రదాయిక వివాదాలు పెరిగాయి, దేశం యొక్క విభజన జరిగింది, దేశ సమైక్యత ఈనాటికి ఒక సమస్య కూర్చుంది. చెడు ఆచారాలకు సంబంధించిన కథలతో చరిత్ర పుటలు నిండిపోయాయి. హమీర్పూర్ జిల్లాలో 50-60 కులీనులైన క్షత్రియ కుటుంబాలుండేవి. ఈనాడు వారందరూ ముస్లింలే. వారిపై తూటాలతో గాని కత్తులతో గాని దురాక్రమణ జరగలేదు. జరిగిందేమిటి? నిష్ఠాగరిష్ఠుడైన ఒక బ్రాహ్మణుడు అందరికన్నా ముందు అక్కడికి స్నానం చేయవస్తాడని అర్ధరాత్రి ఒకరిద్దరు మౌల్వీలు ఆ గ్రామంలో ఉన్న ఒకే ఒక నూతి సమీపంలో దాక్కున్నారు. అతను రాగానే వాళ్లు అతన్ని పట్టేసుకున్నారు, అతని నోటిని మూసేశారు. అతని ఎదురుగానే వారు నూతిలో నుంచి నీళ్లు తోడారు, నోట కరుచుకుని త్రాగారు. మరి మిగిలిన నీళ్లను నూతిలో పోసేశారు, ఒక రొట్టె ముక్క కూడా పడేశారు. బ్రాహ్మణుడు ఏమీ చెయ్యలేక చూస్తూనే ఉండిపోయాడు. తర్వాత బ్రాహ్మణుణ్ణి తోడు తీసుకుని వారు వెళ్లిపోయారు. తమ ఇంటిలో అతన్ని బంధించి వేశారు. రెండవ రోజు చేతులు జోడించి భోజనం చేయమని ప్రార్థిస్తే అతను మండిపడ్డాడు. అరే, మీరు మహమ్మదీయులు, నేను బ్రాహ్మణుణ్ణి, ఎలా తినగలను? వారన్నారు. అయ్యా, మాకు మీలాంటి ఆలోచనాశక్తి గల వారి అవసరం ఉంది, క్షమించండి అని బ్రాహ్మణుణ్ణి వదిలేశారు. బ్రాహ్మణుడు తన గ్రామానికి వచ్చాడు. పూర్వంలాగానే ప్రజలు నూతి నీటిని వాడటం అతను చూశాడు. అతను నిరాహార దీక్ష పూనాడు. ప్రజలు కారణమడిగితే అతను చెప్పాడు, మహమ్మదీయులు నూతిని ఎంగిలి చేశారు, అందులో ఎంగిలి రొట్టె ముక్కను కూడా పడేశారు అని. గ్రామస్తులు స్తబ్దులయ్యి అడిగారు, ఇప్పుడేమవుతుంది? బ్రాహ్మణుడన్నాడు, ఏముంది, ధర్మం భ్రష్టమైపోయింది. ఆ కాలంలో ప్రజలు నిరక్షరాస్యులుగా ఉండేవారు. స్త్రీలు శూద్రులు చదువుకునే అధికారాన్ని ఎప్పుడో తుడిచిపెట్టేశారు. వైశ్యులు ధనోపార్జనయే తమ ధర్మమనుకున్నారు. అన్నదాత ఖడ్గం మెరిస్తే మెరుపులు మెరుస్తాయి, ఢిల్లీలోని సింహాసనం పునాదులతో ఊగిసలాడిపోతుంది అంటూ క్షత్రియులను ప్రశంసిస్తూ భట్రాజులు పాడుతూ ఉండేవారు. గౌరవ మర్యాదలు ఎలాగో లభించాయి, ఇంకా చదువెందుకు? ధర్మంతో వారికి సంబంధం ఏమిటి? ధర్మం కేవలం బ్రాహ్మణుల వారసత్వమై ఉండిపోయింది. వారే ధర్మసూత్రాల రచయితలు, వారే వాటి వ్యాఖ్యాకారులు, వారే వాటి యొక్క సత్యాసత్యాలను నిర్ణయించేవారు. కాని ప్రాచీన కాలంలో స్త్రీలు, శూద్రులు, వైశ్యులు, క్షత్రియులు మరియు బ్రాహ్మణులు అందరికీ వేదం చదివే అధికారం ఉండేది. ప్రతి వర్గానికి చెందిన ఋషులు వైదిక మంత్రాలను రచించారు. శాస్త్రార్థ నిర్ణయాలలో అందరూ పాలు పంచుకున్నారు. ప్రాచీన కాలంలో రాజులు ధర్మం పేరిట ఆడంబరాలను వ్యాపింపచేసే వారిని దండించారు, ధర్మపరాయణులను ఆదరించారు. కాని మధ్యయుగంలోని భారతదేశంలో సనాతన ధర్మం యొక్క సరైన అర్థం తెలియకపోవడంతో ఇందాక చెప్పిన గ్రామంలోని వారందరూ ధర్మం భ్రష్టమైపోయిందనుకుని గొర్రెల్లాగా ఒక మూల నిలబడిపోయారు. చాలామంది ఈ అప్రియమైన మాట వింటూనే ఆత్మహత్య చేసుకున్నారు. కాని అందరూ ఎక్కడ ప్రాణాలు తీసుకుంటారు? అత్యంత శ్రద్ధగల వారై కూడా చేతగాని వారై అన్యమార్గాలు వెతకడం మొదలుపెట్టారు. ఈనాటికి కూడా అక్కడి వారు వెదురుపాతి, రోకలి పెట్టి హిందువులలాగానే పెళ్లిళ్లు జరిపిస్తారు. ఆ తర్వాత మౌల్వి నిఖా చదివి వెళ్ళిపోతాడు. అందరికందరూ శుద్ధ హిందువులే, అందరికందరూ శుద్ధ ముసల్మానులైపోయారు. మరి జరిగిందేమిటి? నీళ్లు త్రాగారు, తెలియకుండా ముసల్మానులు ముట్టుకున్నది తిన్నారు, అందుకనే ధర్మం భ్రష్టమైపోయింది. ధర్మం లాజవంతి అయిపోయింది. లాజవంతి అంటే సిగ్గుచెట్టు. ఒక చిన్న చెట్టు ముట్టుకుంటే దాని ఆకులు ముడుచుకుని పోతాయి, చెయ్యి తీసేయగానే మళ్లీ వికసిస్తాయి. ఈ చెట్టు చెయ్యి తీసేయగానే వికసిస్తుంది. కాని ధర్మం మాత్రం ఎలా ముకుళించుకుపోయిందంటే అదింకెన్నటికీ వికసించదు. ఆనాటి వారందరూ మరణించారు. వారితో పాటు శాశ్వతంగా ఉండే రాముడు, కృష్ణుడు, పరమాత్ముడు కూడా మరణించారు. వాస్తవానికి శాశ్వతమనే పేరిట ఏదో ఒక దురాచారం, దాన్నే ప్రజలు ధర్మమని అనుకున్నారు. మనం ఎందుకు ధర్మాన్ని శరణు పొందుతాం? ఎందుకంటే మనం మరణధర్ములం, జన్మించి మరణించేవారం. ధర్మం ఎంతటి ఘనమైనదంటే దాని శరణు పొందితే మనం కూడా అమరులమైపోతాం అని అనుకుంటాం. మనం చంపితేనే చస్తాం. మరి ఆ ధర్మం కేవలం ముట్టుకుంటేనే లేక తింటేనే చనిపోతే, అంటే భ్రష్టమైపోతే అది మననేం రక్షించగలదు? ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది, మీకంటే శక్తిశాలి. మీరు ఖడ్గంతో చస్తారు, మరి ధర్మం అది ముట్టుకోగానే భ్రష్టమైపోతుంది. ఎటువంటిదయ్యా మీ ధర్మం? దురాచారాలు నాశనమైపోతాయి, కాని సనాతనం ఏనాటికీ నాశనమైపోదు. సనాతనం ఎంతటి ఘనమైనదంటే ఆయుధాలు దానిని నరకలేవు, అగ్ని దానిని కాల్చలేదు, నీళ్లు దానిని తడపలేవు. తినడం తాగడం వదిలిపెట్టేయండి, ప్రకృతిలో పుట్టిన ఏ వస్తువు దానిని స్పృశించను కూడా స్పృశించలేదు. మరి అలాంటి సనాతనం నాశనమెలా అయిపోతుంది? ఇలాంటి దురాచారాలు అర్జునుడి కాలంలో కూడా ఉండేవి. అర్జునుడు కూడా వాటికి లొంగిపోయిన వారిలో ఉన్నాడు. కులధర్మం సనాతనమంటూ అతను వాపోయాడు. కులధర్మం భ్రష్టమైపోతే మనం అనంతకాలం వరకు నరకానికి వెళ్ళిపోతాం. కాని శ్రీకృష్ణుడన్నాడు, నీకీ అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చి పడింది? అంటే అదొక దురాచారమని స్పష్టమవుతోంది. అందుకనే కదా శ్రీకృష్ణుడు దానిని నిరాకరించి ఆత్మయే సనాతనమని చెప్పాడు. మీకు గనక ఆత్మపథం గురించి తెలియకపోతే ఇప్పటి వరకు మీరు సనాతన ధర్మంలో ప్రవేశించనే లేదన్నమాట. సనాతనము శాశ్వతము అయిన ఆత్మ అందరి లోపల పరివ్యాప్తమై ఉన్నప్పుడు దేనికోసం వెతకాలి? దీనిని గురించి శ్రీకృష్ణుడు ఇలా అంటాడు.
అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నాను శోచితుమర్హసి.
ఈ ఆత్మ అవ్యక్తం అంటే ఇంద్రియాలకు సంబంధించిన విషయం కాదు. ఇంద్రియాల ద్వారా దీనిని అర్థం చేసుకోలేరు. ఇంద్రియాలు మరియు విషయాల సంయోగం ఉన్నంతవరకు ఆత్మ ఉన్నా దానిని అర్థం చేసుకోలేరు. అది అచింత్యం. చిత్తము దాని కల్లోలము ఉన్నంతవరకు శాశ్వతమైన ఆత్మని మనం దర్శించుకునేందుకు, ఉపయోగించుకునేందుకు, ప్రవేశించేటందుకు వీలు లేదు. అందుచేత ముందుగా చిత్తాన్ని నిరోధించాలి. లోకడ శ్రీకృష్ణుడు చెప్పినట్లు అసత్య వస్తువుకి అస్తిత్వం లేదు. సత్యానికి మూడు కాలాల్లోనూ అభావం లేదు. ఆ సత్యం ఆత్మే. ఆత్మే అపరివర్తనశీలం, శాశ్వతం, సనాతనం, అవ్యక్తం. తత్వదర్శకులు ఆత్మను ఈ విశేష గుణధర్మాలతో యుక్తమై ఉండగా చూశారు. 10 భాషలను నేర్చిన పండితుడు చూడలేడు, సమృద్ధిశాలి అయినవాడు చూడలేడు. కాని తత్వదర్శకులు చూశారు. తత్వమే పరమాత్ముడని శ్రీకృష్ణుడు ఇక ముందు తెలుపుతాడు. మనస్సును నిరోధించిన కాలంలో సాధకుడు దీని దర్శనం చేసుకోగలడు, దానిలో ప్రవేశం పొందగలడు. సాధన పూర్తయినప్పుడు భగవంతుడు లభిస్తాడు. ఆ తరువాతి క్షణంలోనే అతను తన ఆత్మ ఈశ్వరీయ గుణధర్మాలతో విభూషితమై ఉండడం గమనిస్తాడు. అతనేం చూస్తాడు? ఆత్మ సత్యమని, సనాతనమని, పరిపూర్ణమైనదని గ్రహిస్తాడు. ఈ ఆత్మ అచింత్యమైనది, ఇది వికారరహితమైనది, అంటే మార్పు లేనిదని చెప్పవచ్చు. అందుచేత అర్జున, ఆత్మ ఇలాంటిదని తెలుసుకున్నాక నీవు శోకించటం తగదు. ఇప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుని ఆలోచనల్లోని విరోధభావాన్ని సామాన్య తర్కం ద్వారా నిరూపిస్తాడు.
అథ చైనం నిత్యజాతం నిత్యం వామన్యసే మృతం తథాపి త్వం మహాబాహు నైవం శోచితుమర్హసి.
ఆత్మ ఎల్లప్పుడూ జన్మించేది, ఎల్లప్పుడూ మరణించేది అని అనుకున్నా కూడా నీవు శోకించకూడదు. ఎందుకంటే
జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి.
అలా అనుకున్నప్పుడు కూడా జన్మించేదానికి మృత్యువు తప్పదు, మరణించిన దానికి జన్మం నిశ్చయమన్నది నిజం. కాబట్టి మన చేతులలో లేని ఈ విషయం గురించి శోకించటం తగదు. దేనికైతే మందు లేదు, దానికై శోకించటం మరొక దుఃఖాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది.
అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా.
అర్జున, అన్ని ప్రాణులు జన్మించడానికి ముందు ఈ శరీరం లేనివే, మరణించిన తర్వాత కూడా శరీరం లేనివే, జన్మలకు ముందు తర్వాత కూడా కనిపించవు, కేవలం జన్మ మృత్యువుల మధ్యకాలంలో శరీరాన్ని ధరించి కనిపిస్తాయి. అందుచేత ఈ పరివర్తనకై వ్యర్థంగా చింతించడం దేనికి? ఈ ఆత్మను ఎవరు చూస్తారు? ఇంకా ఇలా అంటాడు.
ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్ వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యశృణోతి శ్రుత్వాప్యేనం వేదన చైవ కశ్చిత్.
ఇంతకుముందు శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే, ఈ ఆత్మను తత్వదర్శకులు చూశారని, ఇప్పుడు తత్వదర్శనం దుర్లభమని స్పష్టం చేస్తూ ఇలా అంటాడు. ఎవరో దుర్లభుడైన మహాపురుషుడు మాత్రమే ఈ ఆత్మను చూస్తాడు, ఆశ్చర్యంతో దీని తత్వాన్ని గురించి చెప్తాడు. ఎవరైతే చూశారో వారే యథార్థాన్ని చెప్పగలరు. ఇంకో దుర్లభుడైన సాధకుడు దీనిని ఆశ్చర్యంగా వింటాడు. అందరూ వినలేరు కూడా, ఎందుకంటే అది యోగ్యుడికే వినబడుతుంది. ఏ అర్జున, కొంతమంది విని కూడా ఈ ఆత్మను తెలుసుకోలేరు, ఎందుకంటే సాధన పూర్తి చెయ్యలేరు. మీరు జ్ఞానానికి సంబంధించిన లక్ష మాటలు వినండి, అర్థం చేసుకోండి, కూలంకషంగా అర్థం చేసుకోండి. తీవ్రమైన కోరిక గలవారే కూడా అయి ఉండవచ్చు, కాని మోహం చాలా ప్రబలమైంది. కాసేపట్లోనే మీరు ఈ ప్రాపంచిక వ్యవస్థలో చిక్కుకొనిపోతారు. చివరిలో శ్రీకృష్ణుడు తన నిర్ణయం ఇస్తూ ఇలా చెప్తాడు.
దేహీ నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి.
అర్జున, ఈ ఆత్మ అందరి శరీరంలోనూ ఎల్లప్పుడూ అవధ్యమై అఛేద్యమై ఉంటుంది. కాబట్టి సంపూర్ణ భూత ప్రాణుల కోసం నువ్వు శోకించడం తగినది కాదు. ఆత్మయే సనాతనం. ఈ సత్యాన్ని ప్రతిపాదించి దీన్ని అధికారికంగా వర్ణించిన తర్వాత ప్రశ్న ఇక్కడ ముగుస్తుంది. ఇప్పుడు ఇంకో ప్రశ్న పుట్టుకొస్తుంది, దీన్ని పొందడం ఎలా? మొత్తం గీతలో దీనికి రెండే మార్గాలు సూచించబడ్డాయి. మొదటిది నిష్కామకర్మయోగం, రెండవది జ్ఞానయోగం. రెండు మార్గాల్లోనూ చేయవలసింది కర్మ ఒక్కటే. ఆ కర్మ యొక్క అనివార్యతను ఉటంకిస్తూ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు జ్ఞానయోగం విషయంలో ఇలా చెప్పాడు.
స్వధర్మమపి చావేక్ష నవికంపితుమర్హసి ధర్మ్యాద్ధియుద్ధాశ్రేయోన్య క్షత్రియస్య న విద్యతే.
అర్జున, స్వధర్మాన్ని చూసి కూడా నీవు భయపడే యోగ్యుడివి కాదు. ఎందుకంటే ధర్మ సంయుక్తమైన యుద్ధం తప్ప పరమ కళ్యాణకారి అయిన మరో మార్గం క్షత్రియులకు లేదు. ఇప్పటి వరకు ఆత్మయే శాశ్వతం, ఆత్మయే సనాతనం, అదొక్కటే ధర్మం అంటూ వచ్చాడు. ఇప్పుడు ఈ స్వధర్మం ఏమిటి? ధర్మం ఏకమాత్ర ఆత్మయే కదా. అది అచంచలంగా స్థిరంగా ఉంటుంది. అయితే ధర్మాచరణం ఏమిటి? కాని ఈ ఆత్మపథంలో ప్రవృత్తిని కలిగించే సామర్థ్యం ప్రతి వ్యక్తిలో వేరువేరుగా ఉంటుంది. స్వభావంచే ఉత్పన్నమైన ఈ సామర్థ్యాన్ని స్వధర్మం అనడమైనది. ఈ సనాతన ఆత్మిక పథంపై పయనించే సాధకులను వారి వారి స్వభావాలు, వారి వారి సామర్థ్యాల్ని బట్టి నాలుగు వర్గాలుగా విభజించారు. శూద్రులు, వైశ్యులు, క్షత్రియులు మరియు బ్రాహ్మణులు. సాధన యొక్క ప్రారంభ దశలో ప్రత్యేక సాధకుడు శూద్రుడే, అంటే అల్పజ్ఞుడే. గంటల కొద్దీ భజనలో కూర్చున్నా సరే అతను 10 నిమిషాల పాటు తనివిగా చేసుకోలేడు. అతను ప్రకృతి యొక్క మాయాజాలాన్ని ఖండించలేడు. ఈ దశలో మహాపురుషిని సేవలో అతని స్వభావంలో సద్గుణాలు వస్తాయి. అతను వైశ్యశ్రేణికి చెందిన సాధకుడిగా మారిపోతాడు. ఆత్మిక సంపత్తియే స్థిరమైన సంపత్తి. దీనిని అతడు మెల్లమెల్లగా సేకరించడంలోనూ, కామం క్రోధం మొదలగు వాని నుండి ఇంద్రియాలను రక్షించుకోవడంలోనూ సమర్థుడైపోతాడు. కామం క్రోధం మొదలగు వాటి వలన ఇంద్రియాలు హింసించబడతాయి. వివేకం వైరాగ్యాల వలన ఇవి రక్షించబడతాయి. కాని ప్రకృతిని సమూలంగా పెరికివేసే సామర్థ్యం వాడిలో ఉండదు. క్రమక్రమంగా ముందుకు సాగుతూ సాధకుడి అంతఃకరణంలో 3 గుణాల్ని ఖండించే సామర్థ్యం, అంటే క్షత్రియత్వం ఏర్పడుతుంది. ఈ స్థాయిలో ప్రకృతిని దాని వికారాలను నాశనం చెయ్యగల సామర్థ్యం వస్తుంది. అందువలన యుద్ధం ఇక్కడ నుండే మొదలవుతుంది. సాధన చేస్తూ సాధకుడు బ్రాహ్మణత్వపు శ్రేణిలోకి వస్తాడు. ఈ సమయంలో మనస్సును నిరోధించడం, ఇంద్రియాలను అణచడం, నిరంతరంగా చింతన చెయ్యడం, సారళ్యం, అనుభవం, జ్ఞానం మొదలగు లక్షణాలు సాధకునిలో స్వాభావికంగా వస్తాయి. వీటి అనుష్ఠానం చేత క్రమంగా అతను బ్రహ్మలో ప్రవేశం పొందుతాడు. అప్పుడు అతను బ్రాహ్మణుడుగా ఉండడు. విదేహ్యుడైన జనక మహారాజు సభలో యాజ్ఞవల్క్య, మహర్షి చాక్రాయణుడు, ఉషస్థుడు, కహోలుడు, ఆరుణి, ఉద్దాలకుడు, గార్గీ మొదలగు వారి ప్రశ్నలకు సమాధానమిస్తూ ఏం చెప్పాడంటే, ఆత్మసాక్షాత్కారాన్ని సంపూర్ణంగా పొందినవారే బ్రాహ్మణులవుతారు. ఈ ఆత్మే లోక పరలోకాలను, సమస్త ప్రాణులను లోపలి నుండి నియంత్రిస్తుంది. సూర్యుడు, చంద్రుడు, పృథ్వీ, జలం, వాయువు, అగ్ని, తారాగణం, అంతరిక్షం, ఆకాశమేగాక ప్రతి క్షణం కూడా ఈ ఆత్మకు లోబడే ఉన్నాయి. అంతర్యామి అయిన ఈ నీ ఆత్మ అమృతం, అంటే చావులేనిది. ఆత్మ ఒక్కటే అక్షరం. దీనికి విరుద్ధంగా ఉన్నవన్నీ నశ్వరాలే. ఈ లోకంలో ఈ అక్షరాన్ని తెలుసుకోకుండా ఆహుతులిచ్చేవారి, తపస్సు చేసేవారి, వేల కొద్దీ సంవత్సరాలు యజ్ఞం చేసేవారి అన్ని కర్మలు నాశనమయ్యేవే. ఎవడైతే ఈ అక్షరాన్ని తెలుసుకోకుండా మరణిస్తాడో అతడు దయనీయుడు, కృపణుడు. మరి ఎవడైతే ఈ అక్షరాన్ని తెలుసుకుని ఈ లోకం నుంచి మరణించిపోతాడో అతనే బ్రాహ్మణుడు అంటోంది బృహదారణ్యకోపనిషత్తు. అర్జునుడు క్షత్రియ శ్రేణికి చెందిన సాధకుడు. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, క్షత్రియ శ్రేణికి చెందిన సాధకుడికి యుద్ధం మినహా కళ్యాణకారకమైన మరి ఒక మార్గం లేదు. ఇప్పుడు ప్రశ్న క్షత్రియుడెవరు అని. సాధారణంగా లోకులు ఈ ఆశయాన్ని సమాజంలో జన్మించడంచే ఏర్పడిన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర జాతులతో పోలుస్తారు. వీటినే నాలుగు వర్ణాలుగా ఎంచుకుంటారు. కాని అసలు విషయం అది కాదు. శాస్త్రకారుడు స్వయంగా క్షత్రియుడెవడు, వర్ణమేమిటి అన్నది వివరించాడు. ఇక్కడ అతడు కేవలం క్షత్రియుడనే పేరును మాత్రమే ఉచ్చరించాడు. కాని మున్ముందు 18వ అధ్యాయం వరకు ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తూ వచ్చాడు. ఈ వర్ణం ఏమిటి? మరి వీటిలో పరివర్తనమెలా జరుగుతుంది? శ్రీకృష్ణుడంటాడు, చాతుర్వర్ణ్యం మయా సృష్టం. నాలుగు వర్ణాలను సృష్టించింది నేనే. అంటే మనుష్యులను విభజించాడా? శ్రీకృష్ణుడంటాడు, కాదు, గుణకర్మ విభాగ సహ. గుణాలు కారణంగా కర్మను నాలుగు భాగాలుగా విభజించడమైంది. దేనినైతే విభజించారు ఆ కర్మ ఏమిటి అని చూడాలి. గుణాలు పరివర్తనశీలములు. సాధన యొక్క ఉచిత ప్రక్రియల ద్వారా తామసం నుంచి రాజసంలోకి, రాజసం నుంచి సాత్విక గుణాలలోకి ప్రవేశం దొరుకుతుంది. ఆఖరికి బ్రాహ్మణుడి స్వభావం చేకూరుతుంది. ఆ సమయంలో బ్రహ్మలో ప్రవేశం ఇప్పించగలిగే అన్ని యోగ్యతలు ఆ సాధకునిలో ఉంటాయి. వర్ణానికి సంబంధించిన ప్రశ్నకు ఇక్కడి నుంచి ఆరంభమై 18వ అధ్యాయంలో సమాధానం పూర్తవుతుంది. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్. స్వభావం వలన ఉత్పన్నమయ్యే ఈ ధర్మంలో ప్రవృత్తమయ్యే సామర్థ్యం ఏ స్థాయిలోనున్నదైనా సరే, అది గుణరహితమైన శూద్రశ్రేణికి చెందినదైనా సరే, అదే పరమ కళ్యాణాన్ని సాధించగలదు. ఎందుకంటే మీరు క్రమశః అక్కడి నుంచి పైకి వస్తారు అన్నది శ్రీకృష్ణుడి ఆలోచన. అంతకంటే పైన ఉన్నవారిని కాపీ చేయడం వలన సాధకుడు నష్టపోతాడు. అర్జునుడు క్షత్రియ శ్రేణికి చెందిన సాధకుడు కాబట్టి శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, అర్జున, స్వభావత ఉత్పన్నమైన ఈ యుద్ధంలో ప్రవృత్తమవగలిగే నీ సామర్థ్యాన్ని తెలుసుకుని కూడా నీవు భయపడడం సరైనది కాదు. ఇంతకు మించి కళ్యాణకారకమైన ఇంకో కార్యం క్షత్రియుడికి లేదు. దీనిని స్పష్టం చేస్తూ మళ్లీ శ్రీకృష్ణుడు ఇలా అంటాడు,
యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖిన క్షత్రియా పార్థ లభంతే యుద్ధమీదృశం.
పార్థివ శరీరాన్ని రథంగా మార్చుకుని గురి తప్పకుండా లక్ష్యాన్ని ఛేదించగల ఓ అర్జున, తనంతట తానే ప్రాప్తమయ్యే స్వర్గ ఉన్ముక్త ద్వారం వంటి ఈ యుద్ధం అదృష్టవంతులైన క్షత్రియులకే లభిస్తుంది. క్షత్రియ శ్రేణికి చెందిన సాధకులలో మూడు గుణాలను నరికివేయగల సామర్థ్యం ఉంటుంది. వారి కోసం స్వర్గం ద్వారాలు తెరిచి ఉంటాయి, ఎందుకంటే అతనిలో దైవీ సంపద పూర్ణత్వాన్ని పొంది ఉంటుంది. శ్వాసలో చరించగల సామర్థ్యం అతనిలో ఉంటుంది. ఇదే తెరిచి ఉన్న స్వర్గద్వారం. క్షేత్రజ్ఞుల ఈ యుద్ధం అదృష్టవంతులైన క్షత్రియునికే ప్రాప్తిస్తుంది, ఎందుకంటే అతనిలోనే ఈ సంఘర్షణలో పాల్గొనే సామర్థ్యం ఉంటుంది. ప్రపంచంలో యుద్ధాలవుతూనే ఉంటాయి. లోకమంతా ఏకమై యుద్ధం చేస్తుంది. ప్రతి జాతి యుద్ధం చేస్తుంది. కాని శాశ్వత విజయం గెలిచిన వారికి కూడా లభించదు. ఇవి ప్రతీకారాలు మాత్రమే. ఒకడు ఇంకొకరిని ఎంతగా అణిచివేస్తాడో కాలాంతరంలో తాను కూడా అలా అణిగిపోవలసి వస్తుంది. ఇంద్రియాలను ఎండగట్టేసే శోకం గల ఈ విజయం ఎలాంటిది? చివరకు శరీరం కూడా వినష్టమైపోతుంది. వాస్తవికమైన సంఘర్షణ క్షేత్రజ్ఞులదే. దీనిలో ఒక్కసారి విజయం ప్రాప్తిస్తే ప్రకృతి ఎల్లప్పటికీ నిరోధించబడుతుంది. పరమపరుడు పరమాత్ముడు కూడా ప్రాప్తిస్తాడు. అపజయం ప్రసక్తి లేనటువంటి విజయం ఇది.
అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి.
నీవు ఈ ధర్మయుక్త సంగ్రామం అంటే శాశ్వత సనాతన పరమధర్మమైన పరమాత్మునిలో ప్రవేశం కలిగించే ధర్మయుద్ధం చేయకపోతే, స్వధర్మం అంటే స్వభావం నుండి ఉత్పన్నమయ్యే సంఘర్షణ చేయగలిగిన సామర్థ్యాన్ని, క్రియలో ప్రవృత్తమయ్యే సామర్థ్యాన్ని పోగొట్టుకుని పాపాన్ని అంటే జనన మరణాలను మరియు అపకీర్తిని పొందుతావు. అపకీర్తిని గూర్చి నొక్కి చెబుతూ అంటాడు,
అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చాకీర్తి మరణాదతిరిచ్యతే.
అందరూ చాలా కాలం వరకు నీ అపకీర్తిని కథలుగా చెప్పుకుంటారు. ఈరోజు కూడా పదచ్యుతులైన మహాత్ములలో విశ్వామిత్రుడు, పారాశరుడు, నిమి, శృంగి ఇత్యాదులను లెక్కించడం జరుగుతుంది. చాలామంది సాధకులు తమ ధర్మం గురించి ఆలోచించేదేమిటంటే లోకులు మమ్మల్నేమంటారో అని. ఇలాంటి భావం కూడా సాధనలో సహాయకమవుతుంది. దీనివలన సాధన చేయడానికి ప్రేరణ లభిస్తుంది. కొంచెం దూరం వరకు ఈ భావన తోడునిస్తుంది. బాణని
భయాద్ పరతం మౌస్యంతే త్వాం మహారథాః యేషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం.
ఏ మహారథుల దృష్టిలో నువ్వు గొప్ప మాననీయుడవో ఎప్పుడు వారి దృష్టిలోనే తుచ్చత్వాన్ని పొందుతావు. ఆ మహారథులే భయం కారణంగా నీవు యుద్ధం నుంచి విరమించుకున్నావనుకుంటారు. మహారథులు ఎవరు? ఈ మార్గంలో మహాపరిశ్రమతో ముందుకు వెళ్లే సాధకులే మహారథులు. ఇదే ప్రకారంగా ఇంతే పరిశ్రమతో అవిద్య వైపు ఆకర్షించే కామం, క్రోధం, లోభం, మోహం మొదలగునవి కూడా మహారథులే. ఈ సాధకుడు ప్రశంసార్హుడు అంటూ ఎవరైతే నిన్ను సన్మానించారో వారి దృష్టిలో నీవు పతితుడవైపోతావు. జింతే కాదు, ఇంకా
అవాచ్యవాదాశ్చ బహు వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం నుకిం.
వైరులు నీ పరాక్రమాన్ని నిందిస్తూ చెప్పనలవి కాని అనేక మాటలంటారు. ఒక్క దోషం చేస్తే చాలు, నాలుగు వైపుల నుంచి నిందలు, చెడ్డమాటలు అనడం కూడా జరుగుతుంది. ఇంతకన్నా పెద్ద దుఃఖం ఇంకేముంటుంది? కనుక
ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీ తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయ.
ఈ యుద్ధంలో మరణిస్తే స్వర్గాన్ని పొందుతావు. స్వరంలో చెరించే సామర్థ్యం ఉంటుంది. శ్వాసతో బయటి ప్రకృతిలో విచరించే భావధారలు నిరుద్ధమైపోతాయి. పరమదేవుడైన పరమాత్మునిలో ప్రవేశం ఇప్పించే దైవీ సంపద హృదయంలో పూర్ణంగా ప్రవాహితమై ఉంటుంది. అలా కాకుండా ఈ సంఘర్షణలో గెలిస్తే మహామహిమ స్థితిని పొందుతావు. కాబట్టి అర్జున, యుద్ధం చేయడానికే నిశ్చయించుకుని నిలబడు.
సాధారణంగా లోకులు ఈ శ్లోకానికి ఏమని అర్థం చెబుతారంటే, ఈ యుద్ధంలో మరణిస్తే స్వర్గానికే వెడతావు, గెలిస్తే పృథ్వీపై భోగాలను అనుభవిస్తావు అని. కాని మీకు గుర్తుందనుకుంటాను, అర్జునుడు ముందే చెప్పాడు,
భగవంతుడా, పృథ్వీయే కాదు కాని త్రిలోకాలపైన దేవతలపైన ఆధిపత్యం, అంటే ఇంద్రుని పదవి ప్రాప్తించినా కూడా ఈ ఇంద్రియాలను ఎండబెట్టేసి నా శోకాన్ని తొలగించుకునే ఉపాయం నాకు కనిపించటం లేదు. ఇంతే గనక లభించినట్లయితే గోవింద, నేను యుద్ధం చెయ్యనే చెయ్యను.
ఇంత అన్న తర్వాత కూడా, అర్జున, యుద్ధం చెయ్యి, గెలిస్తే పృథ్వీని సంపాదిస్తావు, ఓడితే స్వర్గం పౌరుడు అయిపోతావు అని శ్రీకృష్ణుడు అంటే మరి అతను ఇచ్చేదేమిటి? అర్జునుడు ఇంతకు మించిన సత్యాన్ని, శ్రేయస్సును కోరుకుంటున్న శిష్యుడు. అతనితో సద్గురువైన శ్రీకృష్ణుడేమన్నాడంటే, క్షేత్రజ్ఞుల సంఘర్షణలో నీ శరీరం యొక్క సమయం పూర్తయిపోతే, లక్ష్యాన్ని చేరుకోలేకపోతే స్వర్గాన్ని పొందుతావు. అంటే స్వరంలో చరించే సామర్థ్యాన్ని పొందుతావు, దైవీ సంపద హృదయంలో ఉండిపోతుంది. మరి అలా కాక ఈ శరీరం ఉంటూ ఉండగానే సంఘర్షణలో సఫలుడు అయిపోతే మహీం, అందరికన్నా మహానుభావుడిగా బ్రహ్మ యొక్క మహిమకు భోక్తవవుతావు, మహామహీం స్థితిని పొందుతావు. గెలిస్తే సర్వస్వం, ఎందుకంటే మహామహిమత్వాన్ని, అలా కాకుండా ఓడిపోతే దైవత్వాన్ని పొందుతావు. రెండు చేతుల్లో లడ్డు ఉన్నట్లే కదా, లాభంలో కూడా లాభం, మరి హానిలో కూడా లాభమే ఉంది. దీనిని పునరుద్ఘాటించాడు.
సమదుఃఖే సమే కృత్వా లాభాలాభో జయాజయ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి.
ఈ ప్రకారంగా సుఖ దుఃఖాలు లాభ నష్టాలు జయాపజయాలు సమానమనుకుని నీవు యుద్ధానికై సిద్ధం కం. యుద్ధం చేస్తే నీకు పాపం అంటుకోదు. అంటే సుఖంలో సర్వస్వము, దుఃఖంలో కూడా దైవత్వం ఉంది. లాభంలో మహీం స్థితి అంటే సర్వస్వము, హానిలో కూడా దైవత్వం ఉంది. జయంలో మహామహీం స్థితి, అపజయంలో దైవీ సంపదపై ఆధిపత్యం ఉంది. ఈ ప్రకారంగా లాభనష్టాల్ని స్వయంగా బాగా అర్థం చేసుకుని నీవు యుద్ధానికి సిద్ధం కం. యుద్ధంలోనే ఈ రెండు వస్తువులు ఉన్నాయి. యుద్ధం చేస్తే పాపం అంటే జనన మరణాలని పొందవు. ఇందువల్ల నీవు యుద్ధానికై సిద్ధం కమ్ము.
ఏషాతేభిహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి.
పార్థ, ఈ బుద్ధి నీకు జ్ఞానయోగం విషయంలో చెప్పబడింది. ఏ బుద్ధి? ఇదే యుద్ధం చెయ్యమని. తనను తాను చూసుకుంటూ, లాభనష్టాలను బేరీజు వేసుకుంటూ, గెలిస్తే మహామహీం స్థితి, ఓడిపోతే దైవత్వం, జయంలో సర్వస్వం, అపజయంలో కూడా దైవత్వం, రెండు వైపులా లాభమే. యుద్ధం చేయకపోతే అందరూ చెడుగా అంటారు, భయంతో విరమించుకున్నాడంటారు, అపకీర్తి కలుగుతుంది. ఈ ప్రకారంగా తన అస్తిత్వాన్ని ముందు ఉంచుకుని స్వయంగా ఆలోచించుకుంటూ యుద్ధంలో ముందడుగు వెయ్యడమే జ్ఞానయోగం. జ్ఞానమార్గంలో కర్మ చెయ్యనవసరం లేదని సాధారణంగా లోకులలో ఒక భ్రాంతి ఉంది. జ్ఞానమార్గంలో కర్మ లేదని వారంటారు. నేను శుద్ధాత్మను, బుద్ధుడను, చైతన్యాన్ని, అహం బ్రహ్మాస్మి, గుణములే గుణాలలో విహరిస్తున్నాయి ఇలా అనుకుంటూ కాలుమీద కాలు వేసుకుని కూర్చుంటారు. యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు చెప్పినట్లు ఇది జ్ఞానయోగం కాదు. నిష్కామకర్మయోగంలో చెయ్యవలసిన దానిని జ్ఞానయోగంలో కూడా కర్మ చెయ్యవలసిందే. రెండింటిలోనూ కేవలం బుద్ధి దృక్పథాభేదం ఉన్నాయి. జ్ఞానమార్గి తన స్థితిని అర్థం చేసుకుంటూ తనపైనే ఆధారపడి కర్మ చేస్తాడు. అలా కాకుండా నిష్కామకర్మయోగంలో ఇష్టదేవుని ఆశ్రితుడై కర్మ చేస్తాడు. చేయడం రెండు మార్గాల్లోనూ ఉంది. ఆ కర్మ కూడా ఒకటే. రెండు మార్గాల్లోనూ చేయాల్సిందే. కేవలం కర్మను చేసే దృష్టికోణాలు వేరు. అర్జున, ఇదే బుద్ధిని ఇప్పుడు నీవు నిష్కామకర్మయోగం విషయంలో విను. నిష్కామకర్మయోగ యుక్తుడవై నీవు కర్మబంధనాలను నాశనం చేయగలవు. ఇక్కడ శ్రీకృష్ణుడు కర్మశబ్దాన్ని మొదటిసారి ఉచ్చరించాడు. కాని ఈ కర్మ ఏమిటన్నది చెప్పలేదు. ఇప్పుడు కర్మ గురించి చెప్పకుండా మొదట కర్మ యొక్క విశిష్టతలను స్పష్టం చేస్తాడు.
దేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయోన విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్.
ఈ నిష్కామ కర్మయోగంలో ఆరంభం అంటే బీజం నాశనం కాదు, సీమిత ఫలమిచ్చే దోషం లేదు. కాబట్టి ఈ నిష్కామ కర్మయోగం యొక్క, ఈ కర్మచే సంపాదించబడే ధర్మం యొక్క స్వల్ప సాధన కూడా జన్మ మృత్యువులనే మహాభయం నుండి ఉద్ధరిస్తుంది. మీరు ఈ కర్మను అర్థం చేసుకుని దానిపై రెండడుగులు ముందుకు వేస్తే చాలు, సద్గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా ఆచరించవచ్చు. సాధకుడు ఆచరించనే ఆచరిస్తాడు. బీజం మాత్రం వేస్తే చాలు. అర్జున, బీజం నాశనం కాదు, ఈ సత్యాన్ని తుడిపివేయగల సామర్థ్యం ప్రకృతిలో లేదు, దానిని నశింపచేసే ఆయుధం కూడా లేదు. ప్రకృతి కేవలం ఒక ఆచ్ఛాదన వేయగలదు, కొంచెం ఆలస్యం చేయగలదు, కాని సాధన యొక్క ఆరంభాన్ని తుడిచివెయ్యలేదు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, పాపులందరికన్నా కూడా పెద్ద పాపి అయినా సరే జ్ఞానమనే నౌక ద్వారా నిస్సందేహంగా భవసాగరాన్ని దాటివేయగలడు. సరిగ్గా అదే మాట ఇక్కడంటాడు అర్జున. నిష్కామకర్మయోగం యొక్క బీజారోపణ మాత్రం చేయుము, ఆ బీజానికి ఎన్నటికీ నాశనం లేదు. నిన్ను స్వర్గం, బుద్ధులు లేక సిద్ధుల దాకా చేర్చి వదిలేసేటటువంటి విపరీత ఫలదోషం కూడా ఇందులో లేదు. నీవు ఈ సాధనని తెలిసి వదిలినా ఈ సాధన మాత్రం నిన్ను ఉద్ధరించి మాత్రమే వదులుతుంది. ఈ నిష్కామ కర్మయోగం యొక్క కొద్ది సాధన కూడా జన్మ మృత్యువు అనే మహాభయాన్నించి ఉద్ధరిస్తుంది. అనేక జన్మ సంసిద్ధతో యాతి పరాంగతిం, కర్మ యొక్క ఈ బీజారోపణం అనేక జన్మల తర్వాత ఎక్కడైతే పరమధామం ఉందో, పరమగతి ఉందో, అక్కడే నిలబెడుతుంది. ఇదే క్రమంలో ఇంకా ఇలా అంటాడు,
వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖాయనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం.
అర్జున, ఈ నిష్కామ కర్మయోగంలో క్రియాత్మక బుద్ధి ఒక్కటే ఉంటుంది, క్రియ ఒక్కటే, దాని పరిణామము ఒక్కటే. ఆత్మిక సంపత్తే స్థిరమైన సంపత్తి. ఈ సంపత్తిని ప్రకృతి యొక్క ద్వంద్వంతో మెల్లమెల్లగా ఆర్జించడమే వ్యవసాయం. ఈ వ్యవసాయం లేక నిశ్చయాత్మక క్రియ కూడా ఒక్కటే అయి ఉంటుంది. అలాంటప్పుడు అనంత క్రియలను గురించి చెప్పేవారు భజన చెయ్యరా? శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, అవును వారు భజన చెయ్యరు. అటువంటి పురుషుల బుద్ధి అనంతమైన శాఖలు కలిగినదై ఉంటుంది, కాబట్టి వారు అనంత క్రియలను విస్తరింపచేసుకుంటారు.
యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః వేదవాదరతా పార్థ నాన్యదస్తీతి వాదినః కామాత్మాన స్వర్గపరా జన్మకర్మ ఫలప్రదాం క్రియావిశేష బహుళం భోగైశ్వర్యగతిం ప్రతి.
పార్థ, కామాత్మానః, కోరికలతో యుక్తులైన వారు, వేదవాదరతాః, వేదముల వాక్యాలలో అనురక్తులైన వారు, స్వర్గపరాః, స్వర్గాన్నే పరమలక్ష్యంగా అనుకుని అంతకు మించి ఇంకేమీ లేదనుకునే అవివేకమైన జనులు,
జన్మ మృత్యురూపమైన ఫలాన్నిచ్చే భోగాలను ఐశ్వర్యాలను పొందుటకై అనేకమైన క్రియలను విస్తరింపచేసుకుంటారు. ఆడంబరానికై శోభాయుక్తమైన మాటలతో దానిని వ్యక్తం కూడా చేస్తారు. అవివేకుల బుద్ధి అనంతమైన భేదాలు కలదై ఉంటుంది. వారు కేవలం ఫలముల గురించి చెప్పే మాటలయందే అనురక్తులై ఉంటారు. వారు వేదాల వాక్యాల్నే ప్రమాణంగా మన్నిస్తారు, స్వర్గాన్నే శ్రేష్టంగా భావిస్తారు. వారి బుద్ధి చాలా భేదాలు కలది కాబట్టి అనంతమైన క్రియలను ఏర్పరచుకుంటారు. వారు పేరుని మాత్రం పరమతత్వ పరమాత్మునిదే చెబుతారు, కాని దాని వెనక అనంతమైన క్రియల్ని విస్తరింపచేసుకుంటారు. అంటే ఈ అనంత క్రియలు కర్మలు కావా? శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, కావు, అనంత క్రియలు కర్మలు కావు. అంటే అది ఒక నిశ్చిత క్రియయా? శ్రీకృష్ణుడు ఇప్పుడే దానిని గురించి చెప్పడు, ఇప్పుడు కేవలం ఇంతే అంటాడు. అవివేకుల బుద్ధి అనంత శాఖలు కలిగినదై ఉంటుంది కాబట్టి వారు అనంత క్రియలను విస్తరింపచేసుకోవడమే కాదు, అలంకృత శైలిలో వ్యక్తం కూడా చేస్తారు. దాని ప్రభావం ఏమిటి?
భోగైశ్వర్య ప్రసక్తానాం తయా పరిత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌ న విధీయతే.
వారి మాటల ముద్ర ఎవరెవరి మనస్సులపై పడుతుందో అర్జున వారి బుద్ధి కూడా భ్రష్టమైపోతుంది, వారేమీ పొందలేరు. ఆ మాటల ద్వారా అపహరించబడిన మనస్సు గల భోగాలు ఐశ్వర్యాల పట్ల ఆసక్తి గల పురుషుల అంతఃకరణంలో క్రియాత్మక బుద్ధి ఉండదు. ఇష్టదైవంలో సమాధిష్టం చెయ్యగల నిశ్చయాత్మక క్రియ వారిలో ఉండదు. అటువంటి అవివేకుల మాటలు వినేదెవరు? భోగాల పట్ల ఐశ్వర్యాల పట్ల ఆసక్తి గలవారే వింటారు, యోగ్యుడు వినడు. అటువంటి పురుషుల్లో ఆదితత్వంలో ప్రవేశం ఇప్పించగల నిశ్చయాత్మక క్రియతో సంయుక్తమైన బుద్ధి ఉండదు. ఇప్పుడు ప్రశ్నేమిటంటే, వేదవాదరతాః, వేదవచనాల్లో అనురక్తులైన వారు కూడా తప్పు చేస్తారా? దీనిని గురించి శ్రీకృష్ణుడు ఇలా అంటాడు,
త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్.
అర్జున, త్రైగుణ్య విషయా వేదాః, వేదాలు మూడు గుణాల వరకే నొక్కి చెప్పాయి, వాటికి అతీతమైన వాటిని గురించి తెలుపలేవు. కాబట్టి నిస్త్రైగుణ్యో భవార్జున, అర్జున నీవు మూడు గుణాల కంటే పైకిలే, అంటే వేదాల యొక్క కార్యక్షేత్రం కంటే పైకి వెళ్ళు. వెళ్లడం ఎలా? దీనిని గురించి శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, నిర్ద్వంద్వః, సుఖదుఃఖాలనే ద్వంద్వాలచే రహితుడవై నిత్యమైన సత్యమైన వస్తువులో స్థితుడవై యోగక్షేమాల్ని కోరుకోకుండా ఆత్మపరాయణుడవై ఉండు. ఈ ప్రకారంగా పైకిలే. మేమే అతీతులం కావాలా లేక ఎవరైనా అతీతులైనారా అన్న ప్రశ్న పుడుతుంది. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, ఎవరైతే అతీతులవుతారో వారే బ్రహ్మను తెలుసుకుంటారు, ఎవరైతే బ్రహ్మను తెలుసుకుంటారో వారే విప్రులు.
యావానర్థ ఉదపాని సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః.
అన్ని వైపులా పరిపూర్ణమైన జలాశయాన్ని పొందిన మనుష్యునికి ఒక చిన్న జలాశయంతో ఎంత ప్రయోజనం ఉంటుందో, చాలా బాగా బ్రహ్మను తెలుసుకున్న బ్రాహ్మణునికి వేదాలతో అంతే ప్రయోజనం ఉంటుంది. తాత్పర్యం ఏమిటంటే, ఎవరైతే వేదాల కన్నా పైకి లేస్తారో వారే బ్రహ్మను గురించి తెలిసినవారు, వారే బ్రాహ్మణులు. అంటే నీవు వేదాల కన్నా పైకి లేచి బ్రాహ్మణుడు ఒకం, అర్జునుడేమో క్షత్రియుడు, శ్రీకృష్ణుడేమో బ్రాహ్మణుడివి కమ్ము అంటున్నాడు. బ్రాహ్మణుడు, క్షత్రియుడు మొదలైన వర్ణాలు స్వభావం యొక్క సామర్థ్యాలకు పేర్లు. ఇవి కర్మ ప్రధానమైనవి, జన్మచే నిర్ధారితమయ్యే ఏదో ఆచారం కాదు. ఎవరికైతే గంగాజలధార ప్రాప్తించిందో వారికి క్షుద్ర జలాశయంతో ప్రయోజనం ఏమిటి? కొందరు అందులో నిత్యక్రియలు జరిపితే, మరికొందరు పశువులకు స్నానం చేయిస్తారు. ఇంతకన్నా ఎక్కువ ఉపయోగం లేదు. ఇదే ప్రకారంగా బ్రహ్మను సాక్షాత్తు తెలుసుకున్న ఆ విప్ర మహాపురుషునికి, ఆ బ్రాహ్మణునికి వేదాలతో అంతే ప్రయోజనం ఉంటుంది. ప్రయోజనం తప్పకుండా ఉంటుంది, వేదాలు ఉంటాయి. ఎందుకంటే వెనుకనున్న వారికి వాటి ఉపయోగం ఉంది. అక్కడి నుంచే చర్చ ఆరంభమవుతుంది. దీని తర్వాత యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు కర్మను చేయు సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను ప్రతిపాదించాడు.
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూర్ మా తే సంగోస్త్వ కర్మణి.
కర్మ చేయడానికే నీకు అధికారం ఉంది, ఫలం ఆశించడానికి కాదు. ఫలం లేదనే అనుకో, ఫలాన్ని ఆశించేవాడివి కాకూడదు. కర్మ చేయడంలో అశ్రద్ధ కూడా ఉండకూడదు. ఇప్పటి వరకు యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు 39వ శ్లోకంలో కర్మశబ్దాన్ని ఉపయోగించాడు. కాని కర్మ ఏమిటి అన్నది, అది చెయ్యడమెలాగూ అన్నది చెప్పలేదు. ఆ కర్మ యొక్క విశిష్టతలను స్పష్టం చేస్తూ ఇలా చెప్పాడు, అర్జున, ఈ కర్మ వలన నీవు కర్మల యొక్క బంధం నుంచి ముక్తుడవవుతావు. అర్జున, ఇందులో ఆరంభం యొక్క అంటే బీజం యొక్క నాశనం లేదు. మొదలు చేసిన తరువాత దానిని నశింపచేసేందుకు ప్రకృతి వద్ద ఏ ఉపాయమూ ఉండదు. అర్జున, స్వర్గం, రిద్దులు, మరి సిద్ధులలో ఎరికించి నిలబెట్టినటువంటి సీమిత ఫలరూపమైన దోషం కూడా ఇందులో లేదు. అర్జున, ఈ కర్మ యొక్క స్వల్ప సాధన కూడా జన్మ మరణాల భయం నుంచి ఉద్ధరించేదే అవుతుంది. కాని ఇప్పటి వరకు ఈ కర్మ ఏమిటన్నది అతను చెప్పలేదు. ఎలా చెయ్యాలి? ఈ అధ్యాయంలోని 41వ శ్లోకంలో అతను అంటాడు, అర్జున, ఇందులో నిశ్చయాత్మకమైన బుద్ధి ఒక్కటే, క్రియ ఒక్కటే. అంటే అనంత క్రియలు చేసేవారు భజన చెయ్యరా? శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, వారు కర్మ చెయ్యరు. దానికి కారణం చెబుతూ అతనిలా అంటాడు, అవివేకుల బుద్ధి అనంత శాఖలు కలదై ఉంటుంది. కాబట్టి వారు అనంత క్రియలను విస్తరింపచేసుకుంటారు. వారు భేషజమైన శోభాయుక్త మాటలతో ఈ క్రియల్ని వ్యక్తం కూడా చేస్తారు. వారి మాటల ముద్ర ఎవరి మనస్సుపై పడుతుందో వారి బుద్ధి కూడా నష్టమైపోతుంది. కనుక నిశ్చయాత్మక క్రియ ఒక్కటే. కాని ఆ క్రియ ఏమిటి అన్నది అతడు చెప్పలేదు.
47వ శ్లోకంలో అతను ఇలా అంటాడు, అర్జున, కర్మ చెయ్యడానికే నీకు అధికారం ఉంది, ఫలం ఆశించడానికి లేదు. ఫలాన్ని ఆశించేవాడివి కాకు, కర్మను చేయడంలో అశ్రద్ధ చూపకు. అంటే నిరంతరం చేయడానికై అందులో లీనమై కర్మను చేస్తూ ఉండు. కాని ఆ కర్మ ఏమిటన్నది అతను చెప్పలేదు. సాధారణంగా ఈ శ్లోకాన్ని ఉదహరిస్తూ లోకులంటారు, ఏ కర్మ చేసినా ప్రతిఫలాన్ని ఆశించకపోవడమే నిష్కామకర్మయోగం అని. కాని ఇప్పటి వరకు కర్మ ఏమిటన్నది శ్రీకృష్ణుడు చెప్పనేలేదు. దేన్నైతే చెయ్యాలో దానిని గురించి చెప్పలేదు. కర్మ ఇచ్చేదేమిటి? కర్మ చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్త ఏమిటి? కర్మ యొక్క విశిష్టతలను చెప్పాడు, అంతే. ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోయింది. దాన్ని యోగేశ్వరుడు మున్ముందు 3-4 అధ్యాయాలలో స్పష్టం చేస్తాడు. దీనిని పునరుద్ఘాటిస్తూ ఇలా అంటాడు,
యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యసిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే.
ధనంజయ, ఆసక్తిని సంగదోషాన్ని త్యజించి సిద్ధి అసిద్ధుల పట్ల సమభావం ఉంచుతూ యోగంలో స్థితుడవై కర్మ చెయ్యి. ఏ కర్మ? నిష్కామ కర్మ చెయ్యి. సమత్వం యోగ ఉచ్యతే. ఆ సమత్వ భావమే యోగం అనబడుతుంది. అసమానత్వం లేని ఆ భావాన్ని సమత్వం అంటారు. బుద్ధులు సిద్ధులు అసమానత్వాన్ని కలిగిస్తాయి. ఆసక్తి మనల్ని అసముల్ని చేస్తుంది. ప్రతిఫలాకాంక్ష అసమానత్వాన్ని కలిగిస్తుంది. కాబట్టి ప్రతిఫలం కోరుకోకూడదు. అయినా కాని కర్మ చేయడంలో అశ్రద్ధ చూపకూడదు. చూసినవి వినినవి అన్ని వస్తువులపై ఆసక్తిని త్యాగం చేసి ప్రాప్తి అప్రాప్తుల విషయంలో ఆలోచించకుండా కేవలం యోగంలో స్థిరుడవై కర్మ చెయ్యి. యోగంలో మనస్సు చంచలం కాకూడదు. యోగం ఒక పరాకాష్ఠ స్థితి. ప్రారంభిక స్థితి కూడా ఒకటుంది. ప్రారంభంలో కూడా మన దృష్టి లక్ష్యంపైనే ఉండాలి. అందుచేత యోగంపై దృష్టి ఉంచుతూ కర్మను ఆచరించాలి. సమత్వభావం అంటే సిద్ధి అసిద్ధులలో సమభావమే యోగం అనబడుతుంది. దేనినైతే సిద్ధి అసిద్ధి విచలితం చెయ్యలేవో, ఎందులోనైతే అసమత్వం పుట్టదో, అలాంటి భావం కావడం వలన దీన్ని సమత్వయోగం అంటారు. ఇది ఇష్టదైవంతో సమత్వాన్ని లభింపచేస్తుంది. కాబట్టి దీన్ని సమత్వయోగం అంటారు. కోరికలు సదా త్యాగం చేయబడతాయి. కాబట్టి దీన్నే నిష్కామకర్మయోగం అని అంటారు. కర్మ చెయ్యాలి కాబట్టి దీన్నే కర్మయోగం అంటారు. పరమాత్మునితో కలుపుతుంది కాబట్టి దీని పేరు యోగం. యోగం అంటే కలవడం. సిద్ధి అసిద్ధులలో సమభావం ఉండేటట్లుగా, ఆసక్తి కలగకుండునట్లుగా, ప్రతిఫలం పట్ల కోరిక ఉండకుండునట్లుగా దీనిలో బౌద్ధిక స్థాయిలో జాగ్రత్త పడాలి. కాబట్టే ఈ నిష్కామకర్మయోగం బుద్ధియోగం అని కూడా అనబడుతుంది.
దూరేణహవరం కర్మ బుద్ధియోగాధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణా ఫలహేతవ.
ధనంజయ, అవరం కర్మ, నికృష్ట కర్మ, కోరికలతో చేయబడే కర్మ, బుద్ధియోగానికి బహుదూరం. ప్రతిఫలాన్ని ఆశించేవారు కృపణులు. వారు ఆత్మతో ఉదారంగా వ్యవహరించరు. కనుక సమత్వ బుద్ధియోగాన్ని శరణు పొందుము. ఆశించిన కోరిక లభించినా కూడా దానిని అనుభవించేటందుకు శరీరాన్ని ధరించక తప్పదు. అలా పునరాగమనం ఉండేటట్లయితే కళ్యాణం, మేలు ఎలా సాధ్యపడుతుంది? సాధకుడు మోక్షానికై కూడా కోరికను ఉంచుకోకూడదు. ఎందుకంటే కోరికల నుంచి ముక్తి పొందటమే మోక్షం కదా. ప్రతిఫలం గూర్చి విచారించడం చేత సాధకుని సమయం వృధా అవుతుంది. ఫలం ప్రాప్తించినప్పుడు అతడు ఆ ప్రతిఫలంలో ఇరుక్కునిపోతాడు. అతని సాధన సమాప్తమైపోతుంది. ఆ తర్వాత అతను ఎందుకు భజన చెయ్యాలి? అక్కడి నుంచే అతను దారి తప్పిపోతాడు. కాబట్టి సమత్వ బుద్ధితో యోగాచరణ చెయ్యాలి. జ్ఞానమార్గాన్ని కూడా శ్రీకృష్ణుడు బుద్ధియోగమంటూ వివరిస్తాడు. అర్జున, ఈ బుద్ధి నీకు జ్ఞానయోగం విషయంలో చెప్పబడింది అని. ఇక్కడ నిష్కామకర్మయోగం కూడా బుద్ధియోగం అనబడింది. వాస్తవానికి రెండింటిలో, బుద్ధిలోనూ దృష్టికోణంలోనూ మాత్రమే భేదం ఉంది. మొదటిదానిలో లాభనష్టాల రికార్డు ఉంచుకుని దాన్ని పరీక్షిస్తూ నడవవలసి ఉంటుంది. రెండవదానిలో కూడా బౌద్ధిక స్థాయిలో సమత్వాన్ని చూపించాలి. కాబట్టే దీన్ని సమత్వ బుద్ధియోగం అంటారు. కాబట్టి ధనంజయ, నీవు సమత్వ బుద్ధియోగాన్ని ఆశ్రయించు. ఎందుకంటే ప్రతిఫలాకాంక్షులు అత్యంత కృపణులు.
బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్జస్వ యోగ కర్మసుకౌశలం.
సమత్వ బుద్ధితో యుక్తుడైన పురుషుడు పుణ్యం పాపం రెండింటినీ ఈ లోకంలోనే త్యాగం చేస్తాడు. వాటిని చుట్టబెట్టుకుపోడు. కాబట్టి సమత్వ బుద్ధియోగం కొరకు ప్రయత్నం చెయ్యి. యోగ కర్మసు కౌశలం, సమత్వ బుద్ధితో కూడిన కర్మల ఆచరణలో చూపే కౌశలమే యోగం. ప్రపంచంలో కర్మ చేయడంపై రెండు దృష్టికోణాలు ప్రచారంలో ఉన్నాయి. లోకులు కర్మ చేస్తే ప్రతిఫలాన్ని ఆశిస్తారు, ప్రతిఫలం దొరక్కపోతే కర్మ చేయనెంచరు. కాని యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఈ కర్మలను బంధనకారములంటాడు. ఆరాధనే ఏకమాత్ర కర్మగా భావించాడు. ఈ అధ్యాయంలో అతను కర్మ పేరు మాత్రం చెప్పాడు. మూడవ అధ్యాయంలోని 9వ శ్లోకంలో దాని నిర్వచనాన్నిచ్చాడు. 4వ అధ్యాయంలో కర్మస్వరూపాన్ని గురించి విస్తారంగా చర్చించాడు. ప్రస్తుత శ్లోకంలో శ్రీకృష్ణుడు ప్రాపంచిక ఆచారాలకు అతీతంగా కర్మను చేసే కళను చూపించాడు. కర్మను చెయ్యి, శ్రద్ధాపూర్వకంగా చెయ్యి, కాని ప్రతిఫలంపై అధికారాన్ని స్వేచ్ఛగా వదిలేయి. ప్రతిఫలం ఎక్కడికి పోతుంది? ఇదే కర్మలను చేసే కౌశలం. నిష్కామ సాధన యొక్క సమగ్ర శక్తి ఈ ప్రకారంగా కర్మలోనే ఇమిడి ఉంటుంది. ఆరాధన కోసమే కదా ఈ శరీరం ఉంది. ఎల్లప్పటికీ కర్మ చేస్తూనే ఉండాలా, లేక దీనికి పరిణామం కూడా లభిస్తుందా అన్న దాన్ని గురించిన జిజ్ఞాస స్వాభావికమే. దీని గురించి ఆలోచిద్దాం.
కర్మజం బుద్ధియుక్తాహి ఫలం త్యక్త్వా మనీ క్షీణ జన్మబంధ వినిర్ముక్త పదం గచ్చంత్యనామయం.
బుద్ధియోగం గల జ్ఞానులు కర్మలచే ఉత్పన్నమయ్యే ప్రతిఫలాన్ని త్యాగం చేసి జన్మ మృత్యువుల బంధం నుంచి ముక్తి పొందుతారు. వారు నిర్దోషమైన అమృతమయమైన పరమపదాన్ని పొందుతారు. ఇక్కడ మూడు బుద్ధుల యొక్క చిత్రణ ఉంది. మొదటిది వివేకంతో కూడినది. దీని ఫలితాలు రెండు, స్వర్గము శ్రేయస్సు. రెండవది నిష్కామ కర్మాచరణం. దీని ఫలితం ఒకటే, భగవంతునితో ఐక్యమేర్పడి తద్వారా జనన మరణ భయం నుండి విముక్తి. ఈ రెండే యోగాచరణకి చూపబడిన మార్గాలు. ఇక బుద్ధి యొక్క మూడవ ప్రవృత్తి, అనంత శాఖలు గల కర్మలని ఆచరిస్తూ జనన మరణ వలయంలో చిక్కుకున్న మూర్ఖులు అనుసరించేది. అర్జునుడి యొక్క దృష్టి త్రిలోకాల సామ్రాజ్యం, దేవతలపై ఆధిపత్యం వరకే పరిమితమై ఉండింది. వీటికోసం కూడా అతను యుద్ధంలో ప్రవృత్తుడు కాలేదు. ఇక్కడ శ్రీకృష్ణుడు అతనికి ఒక నవీన సత్యాన్ని ఉద్ఘాటించాడు. ఆసక్తిరహితమైన కర్మ ద్వారా అనామయ పదం ప్రాప్తిస్తుంది. నిష్కామ కర్మయోగం మృత్యువుకు ప్రవేశం లేని పరమపదాన్నిప్పిస్తుంది. ఈ కర్మలో ప్రవృత్తి ఎప్పుడు లభిస్తుంది?
యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ.
ఏ కాలంలోనైతే నీ బుద్ధి మోహరూపమైన ఊబిని పూర్తిగా దాటివేస్తుందో, లేశమాత్రంగా కూడా మోహం ఉండకుండా పుత్రులలో గాని ధనంపై గాని గౌరవ ప్రతిష్టలపైన గాని ఉండదో, వీటి అన్నిటితో బంధం తెగిపోతుందో, ఆ సమయంలో ఏదైతే వినయోగ్యమో దానిని నీవు వినగలుగుతావు. విన్న దానిని అనుసరించి వైరాగ్యాన్ని సంపాదించుకోగలుగుతావు. అంటే దానిని ఆచరణలోకి తేగలుగుతావు. ఇప్పుడైతే వినయోగ్యమైన దానిని నీవు విననే లేదు, ఇంకా ఆచరణలోకి తెచ్చే ప్రశ్నే లేదు. ఈ యోగ్యతను స్పష్టం చేస్తూ ఇలా అంటాడు.
శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధి తదా యోగమవాప్స్యసి.
అనేక ప్రకారాలైన వేదవాక్యాలను విని విచలితమైన నీ బుద్ధి ఎప్పుడైతే పరమాత్మ స్వరూపంలో సమాధిస్థితిపై అచలంగా స్థిరంగా ఉండిపోతుందో, అప్పుడు నీవు సమత్వ యోగాన్ని పొందుతావు. పూర్ణమైన సమస్థితిని, అంటే అనామయ పరమపదాన్ని పొందుతావు. ఇదే యోగం యొక్క పరాకాష్ఠ. ఇదే అప్రాప్తాన్ని పొందడం కూడా. వేదాల నుండి విద్య దొరుకుతుంది. కాని శ్రీకృష్ణుడు ఇలా అంటాడు. శృతి విప్రతిపన్నా, శృతుల యొక్క అనేక సిద్ధాంతాల్ని వినడం చేత బుద్ధి విచలితమైపోతుంది. సిద్ధాంతాలు అనేకం విన్నా కూడా లోకులు వినడానికి యోగ్యమైన దానికి దూరంగా ఉంటారు. ఈ విచలితమైన బుద్ధి ఏ సమయంలో సమాధిలో స్థిరమైపోతుందో, అప్పుడు నీవు యోగ పరాకాష్ఠమైన అమృత పదాన్ని పొందుతావు. అనామయ పదంలో స్థితులైన, సమాధిలో బుద్ధి స్థిరమైన ఆ మహాపురుషులు ఎలా ఉంటారన్న విషయంలో అర్జునుడికి స్వాభావికంగా ఉత్కంఠ కలిగింది. అతను ఇలా ప్రశ్నించాడు. అర్జున ఉవాచ,
స్థిత ప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ, స్థితధీః కిం ప్రభాషేత, కిమాసీత వ్రజేత కిం.
సమాధీయతే చిత్తం యస్మిన్ స ఆత్మా ఇవ సమాధిః. దేనిలోనైతే చిత్తాన్ని సమాధానపరుస్తామో ఆ ఆత్మయే సమాధి. అనాదితత్వంలో ఎవరైతే సమత్వాన్ని పొందుతారో అతడినే సమాధిస్థుడంటారు. అర్జునుడు అడిగాడు, కేశవ, సమాధిస్థుడైన స్థిర బుద్ధి కలవాడైన మహాపురుషుని లక్షణాలేమిటి? స్థితప్రజ్ఞుడైన పురుషుడు ఎలా మాట్లాడతాడు? అతను ఎలా కూర్చుంటాడు? అతను ఎలా నడుస్తాడు? ఈ నాలుగు ప్రశ్నలు అర్జునుడు అడిగాడు. వీటిపై భగవంతుడైన శ్రీకృష్ణుడు స్థితప్రజ్ఞుడి లక్షణాల గురించి చెబుతూ ఇలా అన్నాడు. శ్రీ భగవానువాచ,
ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే.
పార్థ, ఎప్పుడైతే మనుష్యుడు మనస్సులో ఉన్న అన్ని కోరికలను త్యాగం చేస్తాడో అప్పుడు అతను ఆత్మచే ఆత్మలో సంతుష్టుడైన స్థిరబుద్ధి గలవాడనబడతాడు. కోరికలను త్యాగం చేస్తేనే ఆత్మ యొక్క దిగ్దర్శనమవుతుంది. అటువంటి ఆత్మారాముడే, ఆత్మతృప్తి పొందిన మహాపురుషుడే స్థితప్రజ్ఞుడు.
దుఃఖేష్వనుద్విగ్నమనః సుఖేషు విగతస్పృహ వీతరాగభయ క్రోధ స్థితధీర్మునిరుచ్యతే.
దైహికమైన దైవికమైన భౌతికమైన దుఃఖాలలో ఎవరి మనస్సైతే ఉద్విగ్నమవదో, సుఖాల ప్రాప్తి పట్ల ఎవరికి ఆశ లేదు, ఎవరి రాగం భయం క్రోధం నష్టమైపోయాయో, అటువంటి మననశీలత చరమసీమను చేరిన ముని స్థితప్రజ్ఞుడనబడతాడు. అతని అన్యలక్షణాలను ఇలా వివరించాడు.
తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత.
ఏ పురుషుడైతే సర్వత్రా స్నేహరహితుడై ఉంటాడు, శుభాశుభాలను పొంది ప్రసన్నుడు కాడు లేక ద్వేషభావపూరితుడు కాడు, అతని బుద్ధి స్థిరమైనది. పరమాత్మ స్వరూపాన్ని ప్రదానం చేయించేదే శుభం, ప్రకృతి వైపు తీసుకుని వెళ్లేదే అశుభం. కాని స్థితప్రజ్ఞుడైన పురుషుడు అనుకూలమైన పరిస్థితులలో ప్రసన్నుడూ కాడు, ప్రతికూలమైన పరిస్థితులలో ద్వేషపూరితుడూ కాడు. ఎందుకంటే ప్రాప్తి యోగ్యమైన వస్తువు అతని నుంచి వేరుగా లేదు. పతితుణ్ణి చెయ్యగల ఏ వికారాలు అతనిలో లేవు. అంటే సాధన వలన అతనికి స్వప్రయోజనమంటూ ఏదీ లేదు. అటువంటి వ్యక్తి స్థితప్రజ్ఞుడనబడతాడు.
యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా.
ఎలాగైతే తాబేలు తన శరీర భాగాల్ని తనలోనే సంకోచించుకుంటుందో సరిగ్గా అలాగే ఈ పురుషుడు ఎప్పుడైతే అన్ని వైపుల నుంచి తన ఇంద్రియాల్ని సంకోచించుకుంటాడో అప్పుడు అతని బుద్ధి స్థిరమవుతుంది. ప్రమాదాన్ని గుర్తిస్తూనే తాబేలు ఏ ప్రకారంగా తన శిరస్సును కాళ్లను లోపలికి లాగేసుకుంటుందో సరిగ్గా ఇదే ప్రకారంగా ఏ పురుషుడైతే విషయాలలో విచరించే ఇంద్రియాల్ని అన్ని వైపుల నుంచి లాగేసుకుని హృదయ దేశంలో ఎప్పుడు నిరోధించుకుంటాడో ఆ కాలంలో ఆ పురుషుని బుద్ధి స్థిరమవుతుంది. కాని ఇదొక దృష్టాంతం మాత్రమే. ప్రమాదం తొలగిపోగానే తాబేలు తన అవయవాల్ని మళ్లీ వ్యాకోచింపచేస్తుంది. ఇదే ప్రకారంగా స్థితప్రజ్ఞుడైన మహాపురుషుడు కూడా విషయాల రసాస్వాదన చేయడం మొదలు పెడతాడా? ఈ విషయం గురించి ఇలా అంటాడు.
విషయా వినివర్తంతే నిరాహారస్య దేహిన రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే.
ఇంద్రియాల ద్వారా విషయాలను గ్రహించనటువంటి పురుషులు విషయాలను గ్రహించరు కాబట్టి నివృత్తమైపోతాయి. కాని వాటిపై రాగం నివృత్తమవదు, ఆసక్తి ఉంటుంది. మొత్తం ఇంద్రియాల్ని విషయాల నుంచి లాగివేసుకున్న నిష్కామ కర్ముడి యొక్క రాగం కూడా పరందృష్ట్వా పరమతత్వమైన పరమాత్ముని సాక్షాత్కారంతో నివృత్తమైపోతుంది. మహాపురుషుడు తాబేలులాగా తన ఇంద్రియాల్ని విషయాలలో విస్తరించడు. ఒకసారి ఇంద్రియాలు లాగివేయబడితే అప్పుడు సంస్కారం నశించిపోతుంది, తిరిగి అవి పైకి రావు. నిష్కామ కర్మయోగ ఆచరణ ద్వారా పరమాత్ముడి ప్రత్యక్ష దర్శనంతో బాటుగా ఆ పురుషునికి విషయాల పట్ల గల రాగం కూడా నివృత్తమైపోతుంది. సాధారణంగా చింతనా మార్గంలో పట్టుదల వహిస్తారు. పట్టుదలగా ఇంద్రియాల్ని నిరోధించినట్లయితే విషయాల నుండైతే నివృత్తులైపోతారు. కాని మనస్సులో వాటికి సంబంధించిన ఆలోచనలు రాగం నిండి ఉంటాయి. ఈ ఆసక్తి పరం దృష్ట్వా పరమాత్ముని సాక్షాత్కరించుకున్న తర్వాతనే నివృత్తమవుతుంది, అంతకు ముందు కాదు. పూజ్యగురు మహారాజుల వారు ఈ సంబంధంలో తనదైన ఒక సంఘటన గురించి చెప్పేవారు. గృహాన్ని త్యాగం చెయ్యడానికి మునుపు ఆయనకు 3 సార్లు ఆకాశవాణి వినిపించింది. నేనడిగాను, గురూజీ మీకు ఆకాశవాణి ఎందుకు వినిపించింది, మాకు వినిపించలేదే. అప్పుడు గురువుగారిలా అన్నారు, ఓ ఈ శంక నాకు ఉండింది. అప్పుడు అనుభవం వల్ల తెలిసిందేమిటంటే నేను గత 7 జన్మల నుండి సాధువుగా ఉన్నాను. 4 జన్మలు కేవలం సాధువు వేషం ధరించుకుని ఒకప్పుడు నామాలు పెట్టుకుని ఒకప్పుడు విభూది పూసుకుని ఒకప్పుడు కమండలం చేతబుచ్చుకుని తిరుగుతూ ఉండేవాణ్ణి. యోగక్రియ గురించిన జ్ఞానం లేకుండేది. కాని గత 3 జన్మల నుంచి సాధువంటే ఎలా ఉండాలో అలాంటి సాధువుగా ఉన్నాను. నాలో యోగక్రియ జాగృతమయ్యింది. పోయిన జన్మలో మోక్షం అయిపోవచ్చింది, నివృత్తయిపోవచ్చింది. కాగా 2 కోరికలు మిగిలిపోయాయి. 1 స్త్రీ, 2 గంజాయి. లోపల మనస్సులో కోరికలుండేవి, పైకి మాత్రం నేను శరీరాన్ని దృఢంగా ఉంచాను. మనస్సులో కోరికలుండిపోయాయి. అందుకే మళ్లీ జన్మనెత్తవలసి వచ్చింది. జన్మ ఎత్తగానే భగవంతుడు కొద్ది కాలంలోనే అన్నీ చూపించి తినిపించి నివృత్తి ఇప్పించాడు. 2-3 దెబ్బలు తినిపించాడు, అంతే సాధువును చేసేశాడు. సరిగ్గా ఇదే మాట శ్రీకృష్ణుడంటాడు. ఇంద్రియాల ద్వారా విషయాల్ని స్వీకరించని పురుషునికి కూడా విషయాల నుంచి నివృత్తి కలిగిపోతుంది. కాని సాధన ద్వారా పరమ పురుషుడైన పరమాత్ముని సాక్షాత్కారం చేసుకున్నప్పుడే ఆ విషయాల పట్ల రాగం కూడా నివృత్తమవుతుంది. అందుచేత ఎప్పటి వరకు సాక్షాత్కారం జరగదో అప్పటి వరకు కర్మ చేయాలి. ఉర్కచు ప్రథమ వాసనారహి ప్రభుపత్ప్రీతి సరిత్సోబహి. ఇంద్రియాల్ని విషయాల నుంచి లాగేయడం కఠినమైన పని. దీనిని స్పష్టం చేస్తూ ఇలా చెప్తాడు.
యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః.
కౌంతేయ, ప్రయత్నం చేసే మేధావి యొక్క ప్రమథనశీలమైన ఇంద్రియాలు అతని మనస్సును బలవంతంగా ఓడించేస్తాయి, విచలితుణ్ణి చేసేస్తాయి. కాబట్టి
తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీతమత్పరః వశేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా.
ఆ సమస్త ఇంద్రియాలను వశంలో ఉంచుకుని యోగంతో యుక్తుడవై సమర్పణ భావంతో కూడుకుని నా ఆశ్రితుడవు కం. ఎందుకంటే ఏ పురుషుని యొక్క ఇంద్రియాలు వశంలో ఉంటాయో అతని బుద్ధే స్థిరమవుతుంది. ఇక్కడ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు సాధన యొక్క నిషేధాత్మక పక్షాలతో పాటు దాని యొక్క విధేయాత్మక పక్షాన్ని గురించి గట్టిగా చెప్పాడు. కేవలం నియంత్రణ మరియు నిరోధం వలన ఇంద్రియాలు వశంలోకి రావు. సమర్పణతో కూడిన ఇష్టదేవుని చింతన అనివార్యం. ఇష్టదేవుని చింతన లేకపోతే విషయ చింతన మొదలవుతుంది. దాని దుష్పరిణామం గురించి శ్రీకృష్ణుని మాటలలోనే వినండి.
ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే.
విషయాలను గురించి చింతన చేయు పురుషునికి ఆ విషయాలలో ఆసక్తి పెరుగుతుంది. ఆసక్తి వలన కోరిక ఉత్పన్నమవుతుంది. కోరిక నెరవేరడంలో ఆలస్యమైతే క్రోధం ఉత్పన్నమవుతుంది. క్రోధం దేనికి జన్మనిస్తుంది?
క్రోధాద్ భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాద్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి.
క్రోధం వలన విశేష మూఢత అంటే అవివేకం ఉత్పన్నమవుతుంది. నిత్య అనిత్య వస్తువుల యొక్క విచక్షణ ఉండదు. అవివేకం వలన అర్జునుడికైనట్లు స్మరణశక్తి నశించిపోతుంది. భ్రమతీవచమే మనః అని గీత చివరిలో అతడంటాడు. నష్టో మోహః స్మృతిర్లబ్ధా. ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు అనే నిర్ణయం చెయ్యలేడు. స్మృతి భ్రమితమవడం వలన యోగపరాయణం కావలసిన బుద్ధి నష్టమైపోతుంది. బుద్ధి నాశనం అయిపోవడం చేత ఆ పురుషుడు తన శ్రేయస్సాధన నుండి పతితుడైపోతాడు. విషయాల చింతన చెయ్యకూడదన్న దానిని ఇక్కడ శ్రీకృష్ణుడు నొక్కి వక్కాణించాడు. సాధకునకు నామము, రూపము, లీల, ధామము, వీటిలో ఏదో ఒక దానిపై ఎల్లప్పుడూ బుద్ధి నిలకడగా ఉండాలి. భజన చెయ్యడంలో వ్యవధానం ఇస్తే మనస్సు విషయాల వైపు మళ్ళుతుంది. విషయాల చింతన చేత ఆసక్తి పుడుతుంది. ఆసక్తి వలన ఆ విషయంపై కోరిక సాధకుడి అంతర్మనస్సులో ఏర్పడుతుంది. కోరిక తీరడంలో వ్యవధానం వలన క్రోధం, క్రోధం వలన అవివేకం, అవివేకం వలన స్మృతి భ్రమించడం, స్మృతి భ్రమించడం వలన బుద్ధినాశనం కలుగుతాయి. నిష్కామ కర్మయోగాన్నే బుద్ధియోగం అని కూడా అంటారు. ఎందుకంటే కోరికలు కలగకుండా ప్రతిఫలాపేక్ష లేకుండానట్లుగా బుద్ధిస్థాయిలో ఆలోచించవలసి ఉంటుంది. కోరిక ఏర్పడితే ఈ బుద్ధియోగం నాశనమైపోతుంది. సాధన కరయ విచారహీన మనశుద్ధహోయ నహితైసే. ఆలోచనాశూన్యుడైన పురుషుడు శ్రేయోసాధన నుండి పతితుడైపోతాడు. సాధనక్రమం తెగిపోతుంది, కాని ఎప్పటికీ నష్టమైపోదు. అనుభవించిన తరువాత సాధన ఎక్కడినుంచైతే అవరుద్ధమయ్యిందో అక్కడినుంచే మళ్లీ ప్రారంభమవుతుంది. ఇది విషయోన్ముఖుడైన సాధకుడికి పట్టే గతి. స్వాధీనమైన అంతఃకరణం గల సాధకుడు ఏ గతిని పొందుతాడు? దీనిని గురించి శ్రీకృష్ణుడు ఇలా అంటాడు.
రాగద్వేషవియుక్తైస్తు విషయానింద్రియైశ్చరం ఆత్మవశ్చైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి.
ఆత్మవిధిని పొందిన ప్రత్యక్షదర్శి అయిన మహాపురుషుడు రాగద్వేషాలతో రహితుడై వశంచేసుకున్న తన ఇంద్రియాల ద్వారా విషయాంచరన్ విషయాలలో విహరిస్తూ కూడా ప్రసాదమధిగచ్చతి అంతఃకరణం యొక్క నిర్మలత్వాన్ని పొందుతాడు. అతను తన భావదృష్టిలో ఉంటాడు. మహాపురుషులకు విధి నిషేధాలు ఉండవు. అతనికి ఎక్కడా అశుభం ఉండదు. అతడు తన్ను రక్షించుకోవలసింది, అతను కోరుకోగలిగింది అయిన శుభం ఎక్కడా మిగిలి ఉండదు. అంటే అన్ని శుభాలను అతను పొందే ఉంటాడు. ఎటువంటి అశుభం ఉండదు.
ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో యాశు బుద్ధి పర్యవతిష్ఠతే.
భగవంతుని పూర్ణకృపా ప్రసాదమైన భగవత్తత్వంతో సంయుక్తుడైనప్పుడు అతనికి ఎటువంటి దుఃఖాలు లేకుండా పోతాయి. దుఃఖాలయం అశాశ్వతం అయిన ప్రపంచం కూడా లేకుండా పోతుంది. ప్రసన్న చిత్తుడైన ఆ పురుషుని బుద్ధి శీఘ్రంగానే పూర్తిగా స్థిరమైపోతుంది. కాని ఎవరైతే యోగయుక్తులు కారో వారి దశను గురించి ఇలా అంటాడు.
నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నచాభావయతః శాంతి అశాంతస్య కుతః సుఖం.
యోగ సాధనరహితుడైన పురుషుని అంతఃకరణంలో నిష్కామ కర్మతో యుక్తమైన బుద్ధి ఉండదు. అలాంటివాని అంతఃకరణంలో భావం కూడా ఉండదు. భావనారహితుడైన పురుషునికి శాంతి ఎక్కడ? అశాంత పురుషునికి సుఖమెక్కడ? యోగక్రియను చెయ్యుట వలన ఏదైనా కలలో కనిపించినప్పుడే భావం ఏర్పడుతుంది. జానే వినునహోయే పరతీతి. భావం లేకపోతే శాంతి దొరకదు. శాంతరహితుడైన పురుషునికి సుఖం అంటే శాశ్వతం, సనాతనం యొక్క ప్రాప్తి కలగదు.
ఇంద్రియాణాం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి.
నీటిలో నావను ఏ ప్రకారంగానైతే వాయువు అపహరించుకుని పోయి గమ్యానికి దూరం చేస్తుందో సరిగ్గా అలాగే విషయాలలో చెరించే ఇంద్రియాలలో ఏ ఇంద్రియంతో కూడి మనస్సు ఉంటుందో ఆ ఒక్క ఇంద్రియమే అయుక్తుడైన పురుషుని బుద్ధిని హరించివేస్తుంది. అందుచేత యోగాచరణ అనివార్యం. క్రియాత్మక ఆచరణపై శ్రీకృష్ణుడు మళ్లీ ఇలా అంటాడు.
తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా.
దీనివలన హే మహాబాహు, ఏ పురుషుని యొక్క ఇంద్రియాలు విషయాల నుంచి సర్వదా వశం చేసుకొనబడి ఉంటాయో అతని బుద్ధి స్థిరమవుతుంది. బాహు కార్యక్షేత్రం యొక్క ప్రతీక. భగవంతుడు మహాబాహుడు, ఆజానుబాహుడు. అతడు కాళ్ళు చేతులు లేకుండానే సర్వత్రా కార్యం చేస్తాడు. అతనిలో ఎవడైతే ప్రవేశం పొందుతాడో లేక ఎవరైతే ఆ భగవత్తత్వ దిశలో అగ్రసరుడవుతాడో అతను కూడా మహాబాహుడే. శ్రీకృష్ణుడు, అర్జునుడు ఇద్దరూ కూడా మహాబాహులే.
యానిషా సర్వభూతానాం తస్యాం జాగర్తి సయ్యమీ యస్యాం జాగ్రతి భూతాని సానిషా పశ్యతో ముని.
సమస్త భూత ప్రాణులకు ఆ పరమాత్ముడు రాత్రితో సమానం. ఎందుకంటే కనిపించడు, ఆలోచనలకు అందడు, కాబట్టే రాత్రితో సమానుడు. ఆ రాత్రిపూట పరమాత్మునిలో సంయమనం గల పురుషుడే చక్కగా చూడగలడు, నడవగలడు, మేల్కొని ఉండగలడు. ఎందుకంటే అక్కడే అతని పట్టు ఉంది. యోగి ఇంద్రియాల నియంత్రణ వలన అందులో ప్రవేశం పొందగలడు. ఏ నశ్వరమైన సాంసారిక సుఖభోగాలకై సర్వప్రాణులు రాత్రింబగళ్ళు పరిశ్రమ చేస్తారో యోగికి అది రాత్రి. రమావిలాసు రామ అనురాగి తజత బమనజిమి జన బడభాగి. ఏ యోగి అయితే పరమార్థ మార్గంలో నిరంతరం జాగరూకుడై భౌతిక విషయాలలో సర్వదా నిస్పృహుడై ఉంటాడో అతనే ఆ ఇష్టదేవంలో ప్రవేశం పొందగలడు. అతను ఉండేది ప్రపంచంలోనే అయినా కూడా ప్రపంచం యొక్క ప్రభావం అతనిపై ఉండదు. ఈ రకంగా ఉండే మహాపురుషుని యొక్క చిత్రణను చూద్దాం.
ఆపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతి మాప్నోతి న కామకామి.
ఎలాగైతే అన్ని వైపుల నుంచి పరిపూర్ణంగా అచల ప్రతిష్టగల సముద్రాన్ని నదుల నీరు అన్ని వైపుల నుంచి చలాయమానం చెయ్యకుండా గొప్ప వేగంతో వచ్చి అందులో ఇమిడిపోతుందో, సరిగ్గా అలాగే పరమాత్మనిలో స్థితుడైన ప్రజ్ఞుడైన పురుషునిలో సమస్త భోగాలు వికారాలు ఉత్పన్నమవ్వకుండానే సమాహితమైపోతాయి. అటువంటి పురుషుడే పరమశాంతిని పొందుతాడు, భోగ లాలసుడు కాడు. భయంకరమైన వేగంతో ప్రవహించే వేల కొద్దీ నదులు పంటలను నష్టపరుస్తూ, హత్యలు చేస్తూ, నగరాలను ముంచుతూ, హాహాకారాలు చేస్తూ గొప్ప వేగంతో సముద్రంలో కలుస్తాయి. కాని సముద్రాన్ని ఒక్క అంగుళం కూడా ఎత్తు చెయ్యలేవు, తక్కువ చెయ్యలేవు, పైపెచ్చు అందులోనే సమాహితమైపోతాయి. సరిగ్గా ఈ ప్రకారంగానే మహాపురుషునిలో కూడా సమస్త భోగాలు అంతే వేగంతో వస్తాయి, కాని అతనిలో సమాహితమైపోతాయి. ఆ పురుషునిలో శుభాశుభ సంస్కారాలను కలిగించలేవు. యోగి యొక్క కర్మలు తెలుపుగాని లేక నలుపుగాని కావు. ఎందుకంటే ఏ చిత్తంలోనైతే సంస్కారాలు పడతాయో ఆ చిత్తం యొక్క నిరోధం విలీనీకరణం జరిగిపోయింది. దీనితోబాటే భగవత్తత్వం అను స్థితి వచ్చింది. ఇప్పుడు సంస్కారాలు పడాలన్నా ఎక్కడా? ఈ ఒక్క శ్లోకంలోనే శ్రీకృష్ణుడు అర్జునుని అనేక ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. స్థితప్రజ్ఞుడైన మహాపురుషుని లక్షణాలు ఏమిటన్నవి అతని జిజ్ఞాస. అతను ఎలా మాట్లాడతాడు, ఎలా కూర్చుంటాడు, ఎలా నడుస్తాడు? శ్రీకృష్ణుడు ఒకే ఒక పదంలో జవాబిచ్చాడు, అతను సముద్ర సమానుడు. అతనికి ఇలా కూర్చో లేక ఇలా నడు అని విధి నిషేధాలు ఉండవు. అలాంటి వారు పరమశాంతిని పొందుతారు, ఎందుకంటే వారు సంయమ పురుషులు. భోగలాలసులు శాంతిని పొందలేరు. దీనిని గురించే మళ్ళీ ఇలా అన్నాడు.
విహాయ కామాన్య సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహ నిర్మమో నిరహంకార సశాంతిమధిగచ్చతి.
ఏ పురుషుడైతే సమస్త కోరికలను త్యాగంచేసి నిర్మమః నేను మరియు నా అనే భావన అహంకారం కోరిక లేనివాడై వ్యవహరిస్తాడో అతను ఆ పరమశాంతిని పొందుతాడు. దీని తర్వాత ఇంకేదీ పొందవలసినది మిగిలి ఉండదు.
ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్ఛతి.
పార్థ, ఈ స్థితి బ్రహ్మను పొందిన పురుషుని యొక్క స్థితి. సముద్ర సమానుడైన ఆ పురుషునిలో విషయాలు నదులలాగా సమాహితమైపోతాయి. అలాంటివారు పూర్ణ నియంత్రితులు, ప్రత్యక్షత పరమాత్మ దర్శకులు. కేవలం అహం బ్రహ్మాస్మి అన్నది చదివేస్తే లేక కంఠస్థం చేస్తే ఆ స్థితి లభించదు. సాధన చేసి బ్రహ్మనిష్టలో స్థితులైన వారు శరీరం యొక్క చివరి కాలంలో కూడా బ్రహ్మానందాన్నే పొందుతారు. సారాంశం. సాధారణంగా కొంతమంది రెండవ అధ్యాయంతో గీత పూర్తయిపోతుందనంటారు. కాని కేవలం కర్మ పేరు మాత్రం చెప్పడంతో కర్మ పూర్తయిపోయేటట్లయితే అప్పుడు గీత సమాప్తమైపోయిందని ఒప్పుకోవచ్చు. ఈ అధ్యాయంలో యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే, అర్జున, దేనినైతే తెలుసుకుని నీవు సంసార బంధం నుంచి ముక్తుడవైపోగలవో అట్టి నిష్కామ కర్మయోగం యొక్క విషయం గురించి విను. కర్మ చేయడానికి నీకు అధికారం ఉంది, ప్రతిఫలం పట్ల ఎప్పటికీ లేదు. కర్మ చేయడంలో అశ్రద్ధ కూడా ఉంచకూడదు. నిరంతరం కర్మ చేయడానికే తత్పరుడవై ఉండు. దీని పరిణామంలో నీవు పరందృష్ట్వా పరమపురుషుని దర్శనం చేసి స్థితప్రజ్ఞుడవవుతావు, పరమశాంతిని పొందుతావు. కాని కర్మ ఏమిటన్నది చెప్పలేదు. ఇది సాంఖ్యాయోగం పేరుగల అధ్యాయం కాదు. ఈ పేరు శాస్త్రకారుడు పెట్టినది కాదు, వ్యాఖ్యానకారులు పెట్టినటువంటిది. వారు తమ బుద్ధికి తగినట్లుగా గ్రహిస్తే ఆశ్చర్యం ఏముంది. ఈ అధ్యాయంలో కర్మ యొక్క గొప్పదనం, దానిని చేయడంలో పాటించవలసిన జాగ్రత్తలు, స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు చెప్పి శ్రీకృష్ణుడు అర్జునుడి మనస్సులో కర్మ పట్ల ఉత్కంఠను జాగృతం చేశాడు. అతనికి కొన్ని ప్రశ్నలిచ్చాడు. ఆత్మ శాశ్వతమైనది, సనాతనమైనది, అది తెలుసుకుని తత్వదర్శకుడివి కమ్ము. దీని ప్రాప్తికి రెండు సాధనాలున్నాయి, జ్ఞానయోగం మరియు నిష్కామ కర్మయోగం. తన శక్తిని తెలుసుకుని లాభనష్టాలను స్వయంగా నిర్ణయించుకుంటూ కర్మలో ప్రవృత్తమవడమే జ్ఞాన మార్గం. ఇష్టదైవంపై ఆధారపడి సమర్పణ భావంతో కూడి అదే కర్మలో ప్రవృత్తమవడం నిష్కామ కర్మ మార్గం. గోస్వామి తులసీదాసు రెండింటినీ ఈ విధంగా వర్ణించాడు. మోరే ప్రౌఢ తనయ సమజ్ఞాని, బాలకసుత సమదాస అమాని, జనహి మోరబల నిజబల తాహి, దుహుకహు కామ క్రోధరిపు ఆహి. రెండు ప్రకారాలుగా భజన చేసేవారున్నారు. ఒకటి జ్ఞానమార్గం, రెండవది భక్తి మార్గం. నిష్కామకర్మ మార్గంలో లేక భక్తి మార్గంలో శరణాగతుడైన వాడు నా ఆశ్రయం పొంది ఆచరిస్తాడు. జ్ఞానమార్గీయుడు తన శక్తిని ముందుంచుకుని తన లాభనష్టాలను బేరీజు వేసుకుంటూ తన భరోసాపై ఆచరిస్తాడు. కాని ఇద్దరి శత్రువు ఒకటే. జ్ఞానమార్గావలంబులకు కామక్రోధాది శత్రువులపై విజయం సాధించాలి, నిష్కామకర్మయోగి కూడా వీటితోనే యుద్ధం చెయ్యాలి. కోరికలను ఇద్దరూ త్యాగం చేస్తారు. రెండు మార్గాలలోనూ చెయ్యవలసిన కర్మ ఒక్కటే. ఈ కర్మ యొక్క పరిణామంలో పరమశాంతిని పొందుతారు. కాని కర్మ అంటే ఏమిటి అన్నది చెప్పలేదు. ఇప్పుడు మీ సమక్షంలో కూడా కర్మ ఒక ప్రశ్నే. అర్జునుని మనస్సులో కూడా కర్మ గూర్చి జిజ్ఞాస పుట్టింది. మూడవ అధ్యాయం ఆరంభంలోనే అతడు కర్మని గురించి ప్రశ్నను ముందుంచాడు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మ జిజ్ఞాసా నామ ద్వితీయోధ్యాయః. శ్రీమద్భగవద్గీతారూపమైన ఉపనిషత్తు మరియు బ్రహ్మ విద్య మరియు యోగశాస్త్ర విషయంలో శ్రీకృష్ణుడు అర్జునుల సంవాదంలో కర్మ జిజ్ఞాస అను పేరుగల రెండవ అధ్యాయం పూర్ణమయ్యింది. ఇతి శ్రీమత్పరమహంస పరమానందస్య శిష్య స్వామీ అడగడానందకృతే శ్రీమద్భగవద్గీతాయాః యథార్థగీతా భాష్యే కర్మ జిజ్ఞాస నామ ద్వితీయోధ్యాయః. ఈ ప్రకారంగా శ్రీమత్పరమహంస పరమానందగారి యొక్క శిష్యుడైన స్వామి అడగడానంద గారిచే రచించబడిన శ్రీమద్ భగవద్గీత యొక్క భాష్యం యథార్థ గీతలో కర్మ జిజ్ఞాస అనే రెండవ అధ్యాయం పూర్ణమైంది.